తెలియకపోయినా మొత్తం ప్రపంచము ఒక అగ్నిగుండం మీద కూర్చుని ఉన్నది. యాక్సిడెంట్స్ అవి అయిన తర్వాత అది పండుగ రోజా లేకపోతే మేము జపం చేసుకుంటున్నాం అన్నాను. తెలియగానే ఏం చేయాలి? పరిగెత్తాలి. యూ విల్ హ్యావ్ టు రష్ టు ద స్పాట్ టు హెల్ప్. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు సూపర్ 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 యాక్సిడెంట్ లెవెల్లో ఉన్నది ప్రపంచము. ఇట్ హ్యాస్ బీన్ ఫోర్సీన్ మహాత్ముల ద్వారా, వాళ్ళ ద్వారా, భవిష్య పురాణంలో, మత్స్య పురాణంలో, బైబిల్లో, ఖురాన్లో చాలా స్పష్టంగా ఈ పరిస్థితుల గురించి చెప్పబడి ఉన్నది. అంటే ఇప్పుడు నా కుటుంబము, నా ఇల్లు, నా ఇది అది చూసుకున్నాక నేను చేస్తాను. ఓకే, వీ డోంట్ మైండ్ ఇట్. కానీ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆతృత యాక్షన్లో చూపించకపోతే అన్ని కబుర్లే అవుతాయి. దానికి అనేక కార్యక్రమాలు మనం ప్రీపోన్ చేసుకుంటూ వచ్చిస్తున్నాం, చాలా కార్యక్రమాలు. అందులో నేను ప్రీపోన్ చేసినటువంటి కార్యక్రమాలలో ఒకటి ఈ క్లాసు. యాక్చువల్గా ఈ క్లాసు కుండలీ జాగరణ క్లాసు, హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన ఋషుల దాసుల దాసుల దాసులు శంబాల కానీ మహర్షులను కానీ నేను చూశాను అని అంటేనే మీరు ఆ అపోహలో ఉండవద్దు. నేను చూసింది ఏంటి అంటే కేవలం 20,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సమూహాన్ని చూశాను నేను డైరెక్ట్ కాంటాక్ట్. కానీ 20,000 సంవత్సరాల వయసు, కోట్ల సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళతో పోల్చి చూస్తే ఎవరు వాళ్ళు? బచ్చాలి. అంచేత వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకుని ఐ వాంటెడ్ టు టేక్ సమ్ మోర్ గైడెన్స్. నాకు ఆ టైం ఇవ్వలేదు గురువులు. రెండోది, సరే శివరాత్రి తర్వాత చూద్దాం, శివరాత్రి తర్వాత చూద్దాం అని ఎందుకు అనుకున్నాను అంటే, సరే మెల్లమెల్లగా ఇది చేసుకుందాం, స్లోగా రిలాక్స్డ్ మూడ్లో, థింకింగ్ దట్ ఐఎమ్ వెరీ సిక్ విచ్ ఐఎమ్ నాట్ అని చేత మెల్లిగా ఫిబ్రవరి తర్వాత చూసుకుందాం అనుకున్నాను. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అంచేత ఇప్పుడు ఈ క్లాసెస్ కుండలిని జాగరణ క్లాసెస్సే ఇవి. కానీ కుండలినికి ముందు మూడు జరగాలి. ఆ మూడు జరగకుండా కుండలిని సాధన సాధనగానే మిగిలిపోతుంది తప్ప రిజల్ట్స్ రావు. కానీ కుండలిని సాధన యొక్క ఆవశ్యకత ఏంటి ఇప్పుడు అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్న చిన్న క్రోబార్స్, స్పేడ్స్ తీసుకువెళ్తే లాభం లే. ఏం తీసుకెళ్ళాలి మనం? బుల్డోజర్స్, క్రేన్స్ తీసుకెళ్లకుండా నేను హెల్ప్ చేస్తానని వెళ్తే నువ్వు హెల్ప్ చేయలేవు. అంటే ఇప్పుడు మానవ జాతికి క్రేన్స్, బుల్డోజర్స్ అవి అవసరం, అవి కుండలినితోనే వస్తాయి. అందుకని ఇవి రిలీజ్ చేయబడుతోంది నాలెడ్జ్. మనం అర్హత పొంది కాదు, ప్రపంచానికి దాని అవసరం ఉంది కనుక అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే ఇక్కడ లాభం ఏంటి అంటే, నీకు అర్హత పొంది నీకు అది నేర్చుకున్నా, అవసరాన్ని బట్టి ఇవ్వబడినా విషయం వచ్చేస్తుందిగా. మామూలుగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 200 కోట్లు అడిగాను, 300 కోట్లు అడిగాను అంటే బతిమాలుకోవాలి. ఏదైనా యాక్సిడెంట్ అది జరిగితే ఏమవుతుంది? మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా ప్రకృతి శాసించేటటువంటి ఆ పరమ గురువుల యొక్క ఇన్నర్ గవర్నమెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బయటకు వచ్చాక ఇంకా ఏ గవర్నమెంట్ ఉండదు. అందుకే సాయిని ఏమంటామంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఈ బ్రహ్మాండం గురించి ఏం కాదు, అఖిలాండము యొక్క బ్రహ్మాండ కోటి నాయక అంటాం. అటువంటి వ్యక్తుల చేతిలోకి శాసన వ్యవస్థ వెళ్ళిపోయిన తర్వాత మనమేం ఆలోచించక్కర్లే. కానీ వాళ్ళకు ఒక కండిషన్ ఉంది, అంటిల్ యూ ఆస్క్ దే విల్ నాట్ కమ్. ఇంకేదంటే స్వేచ్ఛ ఇచ్చేసాక ఎవరికైనా, మా గురువు గారు ఒకటి చెప్తూ ఉండేవారు, నువ్వు కొట్టించాడు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి ఇంత హ్యూజ్ అమౌంట్ లో డబ్బు ఇచ్చాడు, లెట్ అస్ సే ఏ ఫ్యూ ల్యాక్స్. పుట్టినరోజు పండుగ వచ్చింది, పుట్టినరోజు అయింది, ఆశీర్వచనాలు అన్నీ అయిపోయాయి. తండ్రి సరే నాయన 20-10 లక్షల రూపాయలు తీసుకో అన్నాడు. సరే చాలా ఆనందంతో వాడు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే, చూడు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీల్లేదు ఇది, నువ్వు నీ ఫ్రెండ్స్కి తగలెట్టకూడదు, బార్లకి వెళ్ళకూడదు, నైట్ క్లబ్స్కి వెళ్ళకూడదు అని వాడుకున్న దురలవాట్లన్నీ చెప్తూ ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నాడు. చివరికి వాడు ఆ 10 లక్షలు వాళ్ళ నాన్నకి ఇచ్చేసి, అంతగాడికి నువ్వు నాకు ఇవ్వటం ఎందుకు అన్నాడు. అర్థమైంది కదా. అలాగా మన ఋషులు మన శాసన వ్యవస్థను కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తులు ఓ విశేష కారణం వల్ల స్వేచ్ఛనిచ్చారు మానవుడికి మాత్రమే. మిగతా ప్రాణికోటికి స్వేచ్ఛ లేదు. బ్రహ్మకి నా బోర్ కొడుతుంది ఈ పోస్ట్ నేను రిజైన్ చేస్తానంటే హీ కాంట్ రిజైన్. విష్ణువు రిజైన్ చేయలేడు. దేవతలు వాళ్ళ పోస్టులను రిజైన్ చేయలేరు. యానిమల్స్ వాటి క్యారెక్టర్స్ రిజైన్ చేయలేవు. తేడా అర్థమైంది కదా. దేవతలు ఓ పర్టికులర్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ నేచర్ కి కటిబద్ధమై ఉంటాడు. వాయుదేవుడు గాలి వేయాల్సిందే, అగ్నిదేవుడు తన స్పెసిఫిక్ క్యారెక్టర్స్ తో వర్క్ చేయాల్సిందే. మేము పోస్టులు మార్చుకుంటామండి, ఇవాళ నుంచి నువ్వు వాయుదేవుడు అయిపో, రేపటి నుంచి నువ్వు అగ్నిదేవుడు అయిపో అంటే మన ఇంట్లో పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోండి. భూత గణాలు వాటి క్యారెక్టర్స్ ను మార్చేసుకుంటే ఎవరి భయం వల్ల ఈ మొత్తము దేవతలు వాటి వాటి నియమానుసారం జీవిస్తున్నాయో ఆ శక్తిని కుండలిని అంటాం, భగవంతుడు అంటాం. అది అర్థం చేసుకోండి, దేవతల్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి కుండలిని. దేవతలు కుండలిని శక్తికి లొంగి ఉంటారు, కానీ దేవతలకి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. అది అర్థం చేసుకోండి. ఇది అర్థమైన యముడు ఉన్నాడు, ఆ పనే చేయాలి. నాకు ఇది నచ్చలేదు ఈ పోస్ట్ అనుకోవటానికి వీల్లేదు వాడు. కల్పాంతం వరకు, కల్పాంతము అంటే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల వరకు, దే ఆర్ బుక్డ్ ఫర్ ఎవర్. హనుమంతుడు పాపం త్రేతాయుగంలో బుక్ అయి ఉన్నాడు, రాబోయేటటువంటి యుగానికి బ్రహ్మగా అవ్వాలని. ఈ లోపల మనం పనులు అవి చూసి వీళ్ళేదో చాలా బాగుంది మనుష్య జాతి, నేను మానవుడిగా పుడతాను అన్నాడు అనుకోండి, పుట్టలేడు. కేవలం మనిషికే స్వేచ్ఛ ఉంది అన్న మాట అర్థమైందా ఇప్పుడు మీకు? యానిమల్స్కి స్వేచ్ఛ లేదు, ప్లాంట్స్కి స్వేచ్ఛ లేదు. వేప చెట్టు వేప చెట్టుగా ఎదగాల్సిందే, దాని విత్తనాలు అలా ఉండాల్సిందే, సింహం సింహంలాగా ఉండాల్సిందే. కానీ మనిషే వాడికి తెలియదు వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, ఒక ఆదర్శానికి లొంగిపోయినప్పుడు ఒకలాగా ఉంటాడు, ఆదర్శానికి లొంగిపోయాక వాడికి ఏదైనా స్వార్థ చింతన వస్తే ఒకలాగా ఉంటాడు. హ్యుమానిటీకి వచ్చినటువంటి పెద్ద బాధ ఏమైంది అంటే, ఇందాక నేను చెప్పినటువంటి పుట్టినరోజు పండుగకి తండ్రి 10 లక్షలు ఇచ్చాక కంట్రోల్ పెట్టకూడదు అని కదా కోరుకున్నాడు వాడు. అంతగాడికి నువ్వు ఎందుకు ఇవ్వటం నాకు ఈ 10 లక్షలు అన్నాడు. భగవంతుడు లాంటి వాడు స్వేచ్ఛ ఇచ్చాక మళ్ళా దాన్ని వెనక్కి తీసుకోడు, స్వేచ్ఛ ఇచ్చేసాడు, నువ్వు చేస్తావో ఏం చేస్తావో చేసుకోని. 1,80,00,000 సంవత్సరాల కిందట దిశగెత్తిపోయి మనుషుని వదిలేశాడు. హీ హాజ్ బీన్ లెఫ్ట్ అలోన్ టు హిజ్ ఓన్ మెథడ్స్ ఆఫ్ లివింగ్. పట్టించుకోవటం మానేశారు వాళ్ళు. ఎన్నేళ్ల కిందట? 1,80,00,000 సంవత్సరాల కిందట మానవ జాతిని వాళ్ళు అంతవరకు మానవ జాతిని వాళ్ళు పట్టించుకున్నారు. ముఖ్యంగా నారదుడు అనేటటువంటి వ్యక్తి ద్వారా. నారదుడు అనేటటువంటి వ్యక్తి ద్వారా అంటే ఒక వ్యక్తి అనుకోకండి, ప్రిన్సిపాల్ ద్వారా కాలేజీ శాసించబడుతుంది, ఫ్యాక్ట్ అనేది. ఎంతమంది ప్రిన్సిపాల్స్ ఉంటారు? ఎంతమంది నారదులు ఉండొచ్చు? ప్రతి కాలేజీకి ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు కదా. అలాగే ఎన్ని మానవ జాతిలో ఎన్ని సమూహాలు ఉన్నాయో, ఎన్ని ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఎంతమంది నారదులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పని కట్టుకుని, అంటే మనిషి స్ట్రైక్ చేయటం కాదు, గురువులు స్ట్రైక్ చేశారు. సరే నీ స్వేచ్ఛను ఉపయోగించుకో, నీకు మంట మండిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నన్ను పిలుస్తావు, పిలిచినప్పుడు వస్తాము అని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అనే మాటకు అర్థం అదే. నువ్వు ఏడ్చుకుని ఏడుపులు, నువ్వు బాధపడ్డాక పరిస్థితి అదిపి తప్పిన తర్వాత ఎలాగో నువ్వు ఆరుస్తావు, ఆర్చినప్పుడు మేము వస్తాము అని. సరే అలిగారు వాళ్ళు, దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎదురు చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటి అంటే, మనిషి సరే దూరం అయిపోయాడు, కానీ దేవతలు మిగతా ప్రాణులు దూరం అవ్వలే. ఎవరికి దూరం అవ్వలే? ఇది అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్తగా చూసుకోండి, సమస్య ఎలా వచ్చిందో అది వాళ్ళు ఎదురు చూడలేదు. అది ఇప్పుడున్నటువంటి క్రైసిస్. ఖనిజ వృక్ష జంతు ప్రాణులు పరిణామ క్రమంలో విశ్వ పరంపర కానీ గురువులు కానీ ఎలా అనుకుంటున్నారో అలాగే నడుస్తుంది. దేవతలు అలాగే నడుస్తున్నాయి, అవి ముందుకెళ్ళిపోతున్నాయి. అవి ఆ పరిణామ క్రమంలో ప్రపంచంలో ఈ సృష్టి ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనే నియమాన్ని పాటిస్తూ వెళ్ళిపోతున్నాయి. సైన్స్లో రెండు విలక్షణమైనటువంటి నియమాలు ఉన్నాయి, కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే అర్థం ఏంటంటే, పదార్థము సృష్టింపబడదు, నశింపబడదు. అది యూనివర్సల్ స్టేట్మెంట్, ఎవ్రీ సైంటిస్ట్ యాక్సెప్ట్స్ ఇట్. అంటే ప్రపంచంలో హైడ్రోజన్ 20 టన్నులు ఉన్నాయనుకుందాం మొత్తం మీద, గెలాక్సీస్ అన్ని కలిపి. నువ్వు ఏ క్షణంలో హైడ్రోజన్ ని అకౌంట్ ఫర్ చేస్తే ఖచ్చితంగా 20 టన్నులు ఉంటుంది. మారుతుంది, మనిషి శరీరంలో కొంత హైడ్రోజన్ ఉండొచ్చు, దేవతల శరీరంలో కొంత హైడ్రోజన్ ఉండొచ్చు, సూర్యుడి యొక్క పిండంలో కొంత హైడ్రోజన్ ఉండొచ్చు, కానీ టోటల్ హైడ్రోజన్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అలాగే కాల్షియం, అలాగే ఐరన్, అలాగే ఎవ్రీథింగ్ విల్ బి కాన్స్టెంట్. అది ఎక్కదు తగ్గదు. రెండోది ఏంటి, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని సృష్టింపజేయలేము, నశింపజేయలేము. మరి ఏం చేయగలం? ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒక రకమైనటువంటి ఎనర్జీని ఇంకొక రకమైనటువంటి ఎనర్జీగా మార్చగలము. యాంత్రిక శక్తి ద్వారా ఉష్ణాన్ని తయారు చేసుకోవచ్చు, ఉష్ణం ద్వారా లైట్ని తయారు చేసుకోవచ్చు, లైట్ ద్వారా ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవచ్చు. అంటే ఏ రకమైనటువంటి శక్తి అయినా కూడా ఒక విధానం నుంచి ఇంకొక శక్తిగా మార్చుకోవచ్చు. కానీ టోటల్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ది యూనివర్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని నశింపజేయలేము, సృష్టింపజేయలేము. పదార్థాన్ని సృష్టింపజేయలేము, నశింపజేయలేము అన్నప్పుడు, పదార్థము శక్తి కలిగితే ఏర్పడినటువంటి ప్రాణుల్ని మాత్రము నువ్వు నశింపజేయగలవా? ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నువ్వు ఇమ్మోర్టలేగా? అంటే ఇమ్మోర్టాలిటీకి మీరేం ప్రయత్నించక్కర్లేదు. అసలు మీకు నియమం తెలిస్తే యు ఆర్ ఆల్రెడీ ఇమ్మోర్టల్. ఇంకేంటే, నీలో ఉన్నటువంటి పదార్థాన్ని నువ్వు సృష్టించలేవు, నశింపజేయలేవు. నీలో ఉన్నటువంటి ఎనర్జీని మరేం జరుగుతుంది? మృత్యువులో ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని పునర్జన్మ అన్నారు మన భాషలో. అంతేత పునర్జన్మ గురించి పెద్ద రీసెర్చ్లు అవి ఏం చేయకలేదు. సింపుల్ కామన్ సెన్స్ తో మీరు ఒప్పేసుకోవచ్చు, ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈ పరిణామం ఎప్పుడు జరిగినా బెటర్ వేపే జరుగుతుంది కదా. మట్టిలో ఉన్నటువంటి ఇనువును వేరు చేయాలి అనుకుంటే మనం ముందేం చేస్తాం? దాన్ని కరిగిస్తాం. కరిగించి కరిగించి మళ్ళా వేరియస్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ లో మిల్లిమిల్లిగా అందులో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించేసి ప్యూర్ ఐరన్ ని మనం పట్టుకుంటాం. కానీ మాలిన్యాన్ని తొలగించినంత మాత్రాన మాలిన్యాలు నష్టపోవు. అందులోంచి ఐరన్ నువ్వు పక్కకి తీశాక నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసే ముందు, వేరు చేసే ముందు ఎంత మ్యాటర్ ఉందో అంత మ్యాటర్ అప్పుడే ఉంటుంది. తేడా ఏమొచ్చింది? వేరు చేసుకోగలిగాం. అందులో ఉన్నటువంటి పదార్థాన్ని మాత్రమే నువ్వు వేరు చేసావు తప్ప ఏ పదార్థము నష్టపోలేదు. క్లియర్ అవుతుంది కదా. అలాగే నువ్వు ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ నువ్వు ప్యూరిఫై చేసుకుంటూ వెళ్తే సృష్టిలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి, కానీ నువ్వేమవుతావు? ప్యూరిఫై అవుతావు. ప్యూరిఫై అయినప్పుడు ఏం చేయగలుగుతున్నావు? ఏ విధంగా అవుతాయి? ప్యూరిఫైడ్ ఐరన్ వల్ల ఈనాడు మన మొత్తం సివిలైజేషన్ ఆధారపడింది. ఇనువే కదా మేజర్ వర్క్, మిగతా ఉన్నాయి. కానీ ఆ ఇనువుని మనం మిగతా వాటితో వేరు చేసి ఉండకపోతే ఈ సివిలైజేషన్ ఉండదు. అంచేత మన చేతనత్వాన్ని ప్యూరిఫై చేసుకుంటూ సర్వప్రపంచానికి ఉపయోగపడేటటువంటి రీతిలో మలుచుకునేటటువంటి శక్తిని కుండలిని అంటాం. కుండలిని ఉపయోగించుకుని నువ్వేం చేసుకుంటావంటే నిన్ను ప్యూరిఫై చేసుకుంటావు. కానీ ఇదంతా చెప్తున్నప్పుడు నేను గురువుల యొక్క ఒక సమస్యని చెప్పాను నేను మీకు. ఆ సమస్య మీకు అర్థమైందా ఏంటో? మిగతావన్నీ ప్యూరిఫై అయిపోతున్నాయి. ఇటు మానవేతర మానవుడికి పైనున్నటువంటి చేతనత్వాలు ప్రకృతి అనుగుణంగా ప్యూరిఫై అయిపోతున్నాయి. మిగతా ప్రాణులు కింద నుండి ప్యూరిఫై అయిపోతాయి. మనిషి ఏమవుతున్నాడు? గాడ్ ఓన్లీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. హీఈస్ నాట్ బీయింగ్ ప్యూరిఫైడ్, అందులో డౌట్ లేదు. ఇలాంటి సమస్య వస్తుందని మాత్రం వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు పరిణామక్రమంలో చెప్పాను కదా, ఎంత తెలియని వాళ్ళైనా కొన్ని విషయాల్లో పప్పులో కాలేస్తారు. ఇలాంటి పప్పులో కాలేసినటువంటి దాంట్లో మనకి నవ్వు పుట్టించేటటువంటి ఒక సంఘటన ఏంటి అంటే, న్యూటన్ గారు పెద్ద సైంటిస్ట్, చాలా తెలివైనటువంటి వాళ్ళు, పిన్నది అతని ల్యాబొరేటరీలో ఉండేది. ఆ పిల్లి పిల్లలు పెట్టింది. ఒకరోజు ఏమైంది అంటే, ఈ నమ్మ సైంటిస్ట్ అంటే సబ్జెక్ట్లో మతిమరపు ఉండదు కానీ మిగతా వాటి అన్నింటిలో కూడా మతిమరపే ఉంటుంది కనుక తర్వాత ఆవేశం వెళ్ళిపోయాడు. పిల్లలు లోపల వెళ్ళిపోయేసాను. నెక్స్ట్ డే చాలా బాధపడ్డాడు. కార్పెంటర్ని పిలిచి ఒక పెద్ద కన్నము చిన్న కన్నము పెట్టన్నాడు. పెద్ద కన్నం ఎందుకు పెట్టావు, చిన్న కన్నం ఎందుకు పెట్టావు అతను కార్పెంటర్కి అర్థం కాలే. ఎందుకండి అన్నాడు. అంటే పెద్ద కన్నం నుంచి పెద్ద పిల్లి వెళ్ళిపోతుంది, చిన్న కన్నం నుంచి చిన్న పిల్లలు వెళ్తాయి అన్నాడు. అంటే కార్పెంటర్ అన్నాడు, పెద్ద కన్నం పెడితే కానండి, చిన్న కన్నం పెట్టక్కర్లేదు. పెద్ద పిల్లి ఏ దారిన కన్నం నుంచి వెళ్తుందో వాటి పిల్లలు కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి కొంచెం ఋషులు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అలిగారు వాళ్ళు, మన్ని వదిలేశారు. కానీ ఇప్పుడు మనం మిగతా వాటికి ముప్పు తెస్తున్నాం. సమస్త ప్రాణి సముదాయానికి, దేవతలకి మనం ముప్పు తెస్తున్నాం, యానిమల్స్కి ముప్పు తెస్తున్నాం, చెట్లకి ముప్పు తెస్తున్నాం, మినరల్స్కి ముప్పు తెస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఒకటే అనుకున్నారు. వాళ్ళిద్దరు ఒక మీటింగ్ వేసుకుని 1625లో జరిగింది ఆ మీటింగ్. ఎవ్రీ సెంచురీలో 25th ఇయర్ అంటే అర్థమైనా 1625, 1725, 1825, 1925, ఇప్పుడు రాబోయేది ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అవుతుంది. ఇంకా వాళ్ళ డెసిషన్కి మన రియాక్షన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోబోతున్నారు. 1625లో వాళ్ళు మీటింగ్ వేసుకుని మెజారిటీ ఓటేజ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ హ్యూమన్ ఫ్రమ్ ప్లానెట్ ఎర్త్. ఆ మీటింగ్లో అసలు మానవ జాతి ఎందుకు అబ్బాయి తలనొప్పి మనకి, వీళ్ళని ఎత్తి పారేద్దాం అన్నారు శ్రీకృష్ణుడు కూడా. అది చాలా అప్పటికి 5000 సంవత్సరాల కిందట ఆ నిర్ణయానికి వచ్చి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆ నిర్ణయాన్ని. క్షిపా మజస్రం మశుభ నాశుషు, మీరు నేను చెప్పిన మాట వినకపోతే విసిరి పారేయబడతారు ఎక్కడికి, అశుభాన్ ఆశ్రయిష్యేవయోనిషు, మోస్ట్ ఇన్ఆస్పిషియస్ అండ్ ఆశ్రయయోనిలోకి మీరు విసిరివేయబడతారు అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే అప్పటి దేశం అది లాభం లేదు మానవ జాతిని అని కుమ్మించి పారేశాడు. ఒక 5 పాండవులే తప్ప ఇంకెవరు మిగలేదు 18 లక్ష్మణులలో. ద డేషన్ హ్యాస్ బిన్ స్టార్టెడ్, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అప్పటికే. సరే జరుగుతూ వచ్చింది. ఆ జరుగుతూ వచ్చిన దాంట్లో భాగవతంలో చాలా స్పష్టంగా ఆ స్టెప్స్ చెప్పబడి ఉన్నాయి, ఎలాగా విసిరివేయబడ్డారో మానవ జాతి. 1625లో ఇద్దరు గురువులు, మానవ జాతి మీద కంట్రోల్ ఉన్నటువంటి ఇద్దరు గురువులు కాదండి, అంత వీళ్ళు శాతకాని వాళ్ళేం కాదు, మేము నేర్పుతాం వాళ్ళకి, పెర్మిషన్ ఇవ్వండి అని. పెర్మిషన్ రావటానికి 100 సంవత్సరాలు పట్టింది గురువులకే, కమ్యూనికేషన్ గ్యాప్ లేనటువంటి గురువులకు. సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ నుంచి ఎక్కడి నుంచో అతన్ని మనము సనకాది 4 కుమారులు అంటాం కదా, సనక, సనందన, సనాతన, వాళ్ళు దే ఆర్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్ ద సనత్ కుమారులు. వాళ్ళ దగ్గర నుంచి పెర్మిషన్ రావటానికి 100 ఇయర్స్ పట్టింది. 1725 మీటింగ్లో మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామంటే, అంటే మిగతా ప్రాణికోటికి మానవుల వల్ల హాని జరగదు, ఆ బాధ్యత మీరు తీసుకుంటామంటే ఓకే అన్నారు. మరి ఎంత పెద్ద బాధ్యత తీసుకోండి, మనం ఏ విధవ పని చేసినా కూడా, ఎంత పిచ్చి పని చేసినా కూడా మా ఇద్దరు గురువులకి అప్పచెప్పబడినటువంటి బాధ్యత ఏమిటి అంటే, వీళ్ళు ఏవైపోయినా పర్వాలేదు, వీళ్లు చేసిన పిచ్చి పని వల్ల ఇతర ప్రాణులున్నాయి, ఖనిజ జగత్తు నుంచి జంతు జగత్తు వరకు, దాని తర్వాత మానవ ఏతర జగత్తు, సుప్రామెంటల్ డిసెంట్ అని అరవింద్ చెప్పిన గ్రూప్ వాళ్ళ వల్ల, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు కానీ మిగతా ప్రాణికోటికి హాని జరగకుండా చూసుకుంటావా అని అడిగారు. చూసుకుంటా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 100 ఇయర్స్ వరకు చూసుకుంటూ వచ్చారు వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి రిజల్ట్స్ తో పర్వాలేదు, మనుషులకి కొన్ని సీక్రెట్స్ మనం చెప్తే వీళ్ళు మిస్యూజ్ చేస్తారు, కానీ మానవ జాతి కొంపలంటుకు పోయేటటువంటి పరిస్థితుల్లో పడదు అని 1825లో నిర్ణయించుకున్న తర్వాత సీక్రెట్స్ వాళ్ళు లీక్ చేయడం మొదలెట్టారు. అక్కడి నుంచి సైంటిఫిక్ డిస్కవరీస్ మొదలయ్యాయి. సైంటిఫిక్ డిస్కవరీస్ అంతా కూడా వీళ్ల తెలివితేటల వల్ల ఏం రాలే, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వాళ్ళు లీక్ చేస్తారు ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి శక్తుల్ని, అప్పుడు వీడు డిస్కవర్ చేశాడని పేరు సంపాదించుకుంటాడు. కానీ అది ప్రకృతిలో జరిగేది అది. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడు అర్జునుడితో, అది జరిగిపోయింది, నిమిత్త మాత్రం, నిమిత్త మాత్రుడుగా నువ్వు నుంచో ఉండు, మిగతా అంతా జరుగుతాయి వాటంతట అది. కానీ అర్జునుడు లాంటి వాడే 84 ఏళ్ల వయస్సులో మహాభారత యుద్ధంలో ధైర్యం చాలే ఆ స్టెప్ తీసుకోవటానికి, యుద్ధం చేయటానికి పారిపోతానన్నాడు. రాముడు కూడా పారిపోతానన్నాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి మళ్ళా ఆదిత్యుడు నేను చెప్తే గాని రాముడు యుద్ధం చేయలేకపోయాడు. కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పినట్టే ఆదిత్యుడునే మనం మర్చిపోయాం. అసలు ఆదిత్యుడునే గీత యొక్క ఫోర్ రన్నర్ అనమాట. ఆదిత్యుడునే సీడ్ అవుతే గీత దాని యొక్క ఎక్స్పెన్షన్. మరి ఇప్పుడు మనం చేస్తున్నది గీతకి ఎక్స్పెన్షన్. ఎక్స్పాన్షనిజం అర్థం అవ్వాలి మనకి చాలా స్పష్టంగా. అంటే 1825లో ఆ గురు పరంపర ఇద్దరే వ్యక్తులు, ఆ ఇద్దరు చేతనత్వాలే, నారాయణ, నారద, నరం చైవ, నరోత్తమం, నరనారాయణ అని చెప్తూ ఉంటాం కదా, ద కాంబినేషన్. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో ఈ నరనారాయణ కాంబినేషన్ గురించి చెప్పబోతున్నాను. దానికి అనేక పేర్లు ఉన్నాయి. ఇన్ యాంగ్ అని చైనీస్ వాళ్ళు అంటారు, పాజిటివ్ నెగిటివ్ అని సైంటిస్టులు అంటారు, మేల్ ఫిమేల్ అని గ్రీక్ ఫిలాసఫర్స్ అన్నారు. మీరు ఏదైనా దానికి పేరు పెట్టుకోండి. దానికి మన భాగవతంలో మన ఋషులు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే నరుడు, నారాయణుడు. ఇవి ఎప్పుడు జంటగానే ఉంటాయి, వేరు చేయలేదు దాన్ని. ఇదొకటి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంతేత 1825 నుంచి జరిగిన సైంటిఫిక్, పొలిటికల్, ఎకనామికల్ రెవల్యూషన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీలో ఎవరైనా దాన్ని టాబ్యులేట్ చేయగలిగితే మనకి చాలా విచిత్రమైనటువంటి కోరిలేషన్స్ దొరుకుతాయి. దాన్ని బట్టి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో 2025లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో మీకు అర్థమవుతాయి. ఆ రాబోయేటటువంటి మార్పులకి ఫోర్ రన్నర్ గానే మనం మన ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నాలు. అంతే, ఇట్ ఈజ్ మోర్ ఏ సైన్స్ దాన్ ఏ బిలీఫ్. అందువల్లే దీన్ని ఆధునికమైనటువంటి ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి గురువులు ఏం చెప్తున్నారు అంటే సైంటిఫిక్ రిలీజియన్. వైజ్ఞానిక ఆధ్యాత్మికత. అంచేత ఇక్కడ మనం ఏం చెయ్యాలి అనేది ప్రశ్నించుకోకండి. మీరు యు హ్యావ్ నో రైట్ టు డిసైడ్ ఎనీథింగ్, కరిష్యే వచనంతవా. మీకున్న రైట్ ఏంటి అంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ, రెండు రావాలి మీకు. ముందు మోహం పోవాలి, నేను నా కుటుంబము ఈ ప్రపంచము ఇక్కడ ఉన్నటువంటి నా పరిస్థితులు ఏమవుతాయి అనేటటువంటి ఆలోచన మీరు మర్చిపోవాలి. ఈ ఆలోచన మీరు ఎప్పుడు మర్చిపోగలరు? స్మృతిర్లబ్ధ్వ, మీకు తెలిస్తే అసలు ఇలాంటి పరిస్థితులు రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి, అనేక సార్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు, బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎవరికి తెలుసు? శ్రీకృష్ణుడి తెలుసు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప, నీకు తెలియటం లేదు నాయన, అందుకని ఈ మోహాలు నీకు. అంతే ఏం చేయాలి మోహం పోవాలంటే? స్మృతి లబ్ధ్వ, నీకు మెమరీ వచ్చేస్తే ఏ గుణం ఉండదు. కానీ ఆ మెమరీ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది విచ్ ఇస్ వెరీ పిక్యులియర్ థింగ్. దానికి బేసిస్ గా మన వాళ్ళు శృతి స్మృతి రెండు పెట్టారు. ఆ శృతి స్మృతి మెమరీ డెవలప్ చేయటానికి, పూర్వజన్మలు గుర్తు చేసుకోవటానికి కాకుండా పారాయణ చేస్తూ మాకు వచ్చును అనుకునేటటువంటి అపోహలో జీవించేటటువంటి ఒక పరమ మూర్ఖ సముదాయాన్ని ఏర్పడ్డాయి. వాళ్ళ పేరు ఏమైనా పెట్టుకోండి, వాళ్ళని అక్కడ వినేది లేదు, స్మృతి లేదు, పేరు మాత్రం ఏంటి వాటిని? శృతి స్మృతి. 24 స్మృతులు ఉన్నాయని మీరు చదువుతూ ఉంటారు. అందులో మనుస్మృతి ఒకటి. మనుస్మృతి మానవ జాతికి సంబంధించినటువంటిది. అందులో మనకి స్మృతి అని రావటం లే. ఇందుకు ఇదంతా ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఇక్కడ మళ్ళీ ఆ ఋషులు మహర్షులు ఊహించినటువంటి ఒక ప్రమాదం జరిగింది. మన శరీరాలన్నీ కూడా భౌతిక పదార్థాలతో కదా నిర్మించబడి ఉన్నాయి. పాయింట్ అర్థం చేసుకోండి, కొంచెం కష్టమైనా మన శరీరాలన్నీ కూడా పంచతత్వాలతోనే కదా నిర్మించబడి ఉన్నాయి. ఈ పంచతత్వాలు పరిణామ క్రమంలో ఎలా ఎదగాలో అలా ఎదుగుతున్నాయి. మనిషి ఎదగలేదు, కానీ మన ఋషుల శరీరంలో ఉండేటటువంటి పరమాణువుల కంటే ఈనాడు మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులు చాలా పవిత్రమైనవి. కాంట్రడిక్షన్ అర్థమవుతుందా? ఎంత విచిత్రమైనటువంటి అయోమయంలో పాపం గురువులు పడిపోయారు, మనం పడిపోయాం. ఆ సైన్స్ అర్థం చేసుకుంటే తప్ప ఈ సాధనలో ఉన్నటువంటి దాంట్లో మీరు సహేతుకంగా ముందుకెళ్ళలేరు. పిచ్చిగా వెళ్ళారనుకోండి లాభం లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సాధనలో. జాగ్రత్త అంటే రిజల్ట్స్ కోసమని, ప్రమాదం ఏం జరగదు. మనం అనుకున్న రిజల్ట్ రాదంతే, నథింగ్ డేంజరస్ ఫీల్ అయ్యాం. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోతే న్యాచురల్ గా బాధపడదాం. అంటే మొదటి ప్రాబ్లం ఏంటో అర్థమైంది కదా, మన శరీరాలలో ఉన్నటువంటి పరమాణువులు, మన శరీరంలో ఉన్నటువంటి ఐరన్, మన శరీరంలో ఉన్నటువంటి కాల్షియము, మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్, మన శరీరంలో ఉన్నటువంటి మిగతా మినరల్స్, ఋషుల శరీరంలో ఉండే ఇదే శరీరం వాళ్ళది కూడా, ఇదే ప్రపోర్షన్లో ఉన్నాయి. కానీ తేడా ఎక్కడొచ్చింది? ప్యూరిటీలో తేడా వచ్చింది. మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులు గురువులు వాళ్ల శరీరంలో ఉన్నటువంటి పరమాణువుల కంటే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాయి. మనము ఎక్కడున్నావు తెలీదు, వి డోంట్ నో. దీనివల్ల ఏమైంది? ఆ పరమాణువులు ఎక్కువ ప్యూర్ అయిపోయాయి కనుక ఆ పరమాణువులు ఉపయోగించుకుని మనం సర్వజ్ఞత్వము, ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా చేసుకోగలుగుతాయి. ఇవి పరమాణువు యొక్క లక్షణం. యంత్రాలు ఎందుకు ఇప్పుడు పనిచేస్తున్నాయి అంటే, ఆ యంత్రాలలో ఉన్నటువంటి ఐరన్కి అప్పుడున్నటువంటి ఐరన్కి చాలా తేడా ఉంది. ఇట్ ఈజ్ మచ్ ప్యూరర్, కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాం. లాజిక్ అర్థమైందా? కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి చేతనత ఉండే మనిషే వాడేమయ్యాడో తెలియదు. ప్యూరర్ అయ్యాడు, డిస్ప్లే ఏమయ్యాడు, కానీ ప్రపోర్షన్ దెబ్బతింది, రేట్ ఆఫ్ ఎవల్యూషన్. అది ప్రాబ్లం, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అది. అంచేత ఇప్పుడు యాక్చువల్ గా జరగవలసింది ఏంటి అంటే భౌతికమైనటువంటి శుద్ధి కాదు, ఎందుకంటే అవి ప్యూర్ అయిపోయి ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్? అందువల్ల ఈ మడి తడి అనేటటువంటి దాన్ని ఎత్తేసారు. మడి తడి ఎందుకు కావాలి? ప్యూర్ గా ఉండటానికి. కానీ నీ కాంపొనెంట్స్ ఆల్రెడీ ప్యూర్ అయిపోయినప్పుడు నువ్వు ఆ నియమాలు పాటించక్కర్లే. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకు ఆ నియమాలు మనం పాటించటం లేదు? మరి అది ఎవరు చెప్తారు మనకి? అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది ప్యూరిఫై అయిపోయింది, ఇది వీటిని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. యు హ్యావ్ ఎ మచ్ ప్యూరర్ బాడీ దాన్ ఎనీ మహర్షి. ఓ 20,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి మహర్షి కంటే ఈనాడు నీగ్రోలో, నీగ్రో జాతిలో, ఆఫ్రికన్ కంట్రీస్ లో పుట్టినవాడి యొక్క బాడీ ఈజ్ మచ్ ప్యూరర్. బాడీ ఈజ్ మచ్ ప్యూరర్ బట్ హిజ్ మైండ్ ఈజ్ నాట్ ప్యూర్. అంటే రివర్స్ గేర్ లో పడిందనమాట బండి. ఆ రివర్స్ గేర్ లో పట్టాన్ని కలియుగం అంటాం. అంటే ప్రకృతి ప్యూర్ అయిపోయింది, ప్రకృతిని ఉపయోగించుకోగలిగేటటువంటి మనిషి ఇంప్యూర్ అయిపోయాడు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి, ఎలా చేయాలి అనే దానికి 1825 మీటింగ్ లో కొంతమంది ఆ ఇద్దరు గురువులు అని చెప్పానే, దాన్ని ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తారు అంటే జ్వాలా కుతుబ్లాల్ సింగ్ మాస్టర్ మౌర్య అని వాళ్ళు పేరు పెడతారు. మన దుర్గా సప్తశతిలో వాళ్ళని దేవాపి మరు అని పేరు పెట్టారు. పేర్లలోనే తేడా. ఇప్పుడు మనం అలెగ్జాండర్ అంటాం ఇంగ్లీష్ లో, హిందీలో ఏమంటాం సికందర్ అంటాం. సికిందర్ అంటే అలెగ్జాండరే, కానీ సికిందరే అలెగ్జాండర్ ఒకటే అని తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. మరి ఎందుకు పేర్లు ఎలా మారుతాయో అనేది మళ్ళా మన మానసిక స్థితి యొక్క బలహీనత తెలుపుతుంది. అంతేత ఇద్దరు ఋషులు కూడా కొంతమంది వాళ్ల శిష్యులు వాళ్ల శిష్యుల శిష్యుల్ని ఎన్నుకున్నారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం అవుతేనే ఈ 2025కి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అర్థం అవుతాయి. అంటే ఈ సైన్స్ అర్థం అవ్వాలి. ఇంకా ఇది తెలిసాక ఇంకా మీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో చెప్పబడుతున్న దాంట్లో మనకి పనికొచ్చేది ఉపయోగించుకోవాలి తప్ప మిగతా ఉపయోగించుకోకూడదు. మీరు ఆ గీత మీకు అర్థమైపోతుంది. ఈ క్లాస్ 3 రోజుల లోపల ఎక్కడ మీకు ఒరిజినల్ ఎక్కడుందో, నకిలీ ఎక్కడుందో, గోల్డ్ గోల్డ్ ఎక్కడుందో, అసలు గోల్డ్ ఎక్కడుందో అర్థమైపోతుంది మీకు. ఈ 3 క్లాసుల్లో అర్థం ఎందుకు అయిపోతుందని నేను అంత ధైర్యంగా చెప్తున్నాను అంటే అవర్ బాడీస్ ఆర్ మచ్ ప్యూరర్. చెప్పేది చెప్పగలిగితే మీకు అర్థమైపోతుంది. కేవలం అక్కడ మూత అడ్డు తెర దేంది పడి ఉంటుంది అంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, మీకు ముందే ఏదో ఒకటి ఉంటుంది ఒక అవగాహన. అంతేత మొట్టమొదట మీరు ఈ క్లాసెస్ లో మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే చెప్పింది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు ఇవాల్యుయేట్ ఇట్. మీకు ఉన్నటువంటి జ్ఞానంతో, మీరు చదివినటువంటి చదువులతో, మీకు చెప్పినటువంటి నియమావళితో దానిని పోల్చుకోవటానికి ట్రై చేయకండి. ఎందుకు పోల్చుకోవటానికి ట్రై చేయకండి అని చెప్తున్నానంటే మనం ఇంతవరకు చదువుతున్నటువంటి స్టాండర్డ్ బుక్స్ లో ఇంప్యూర్ శరీరాలు ఉన్నవాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్తుంటే నువ్వు ప్యూర్ శరీరాన్ని పట్టుకుని ఇంప్యూర్ శరీరానికి కావాల్సిన సాధనలు చేస్తే ఏమవుతుందో ఊహించుకో. యూ విల్ బ్రేక్ డౌన్. ఆ బ్రేక్ డౌన్ ని మనం ఏం చేస్తామంటే బెడుచుకొచ్చింది మంత్రం. మంత్రం ఏం బెడుచుకోవట్లే, చాలా స్మూత్ గా రన్ అయ్యేటటువంటి హై లెవెల్ హై సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ లో ఓ పుల్ల అడ్డు పెడితే ఏమవుతుంది పాపం. అది మీరు చేసి సాధనలు చేసిస్తున్నాం అనే భ్రమలో ఉంటున్నాం. అంతేత మొట్టమొదట చెప్పవలసింది అంటే మీ సాధనలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఏ సాధన మీరు చేస్తున్నా కూడా ఆ సాధనలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు. ఇంకా ఇప్పటి నుంచి మీరు నేర్చుకునేటటువంటి సాధనలవి కూడా ఆ గురువులు అందజేసినటువంటి సాధనలకి అనుగుణ్యంగా ఉంటాయి. అంచేత 1825లో ఒకవైపు బ్లావిట్స్కి, ఇంకోవైపు దయానంద సరస్వతి, వీళ్ళిద్దరిని నాకు తెలిసి పంపించారు. అలాగే ఇతరత్ర ఎంతమందిని పంపించారో మనకు తెలియదు. పంపించే ముందు సీక్రెట్ డాక్టర్ ముందు అదే అర్థం అవ్వాలి అని చెప్పారు. తమాషా ఏంటంటే సీక్రెట్ డాక్టర్ని పూర్తిగా చదివిన తర్వాత, భాగవతాన్ని చదివిన తర్వాత, భాగవతంలో సీక్రెట్ డాక్టర్ కంటే ఎక్కువ డాక్టర్ ఉంది సీక్రెట్ డాక్టర్. కానీ చెప్పాం కదా మనం ఎంత ఇంప్యూర్ అయిపోయామంటే ప్యూర్ బాడీలో ఇంప్యూర్ మైండ్. ఇంగ్లీష్లో మ్లేచ్ఛ భాషలో చదివితే తప్ప మన దేవ భాషలో చెప్పేది మనకి అర్థం అవటం మానేసింది. ఇక్కడ తేడా అర్థమైందా? నేను చెప్పిన దాని ఎంత కరెక్ట్? అవర్ మైండ్స్ ఆర్ ఇంప్యూర్, యు నీడ్ ఎ ఇంప్యూర్ లాంగ్వేజ్. ప్యూర్ లాంగ్వేజ్ మనం పట్టుకోలేము, దేవ భాష మనకు అర్థం కాదు, బికాస్ ద మైండ్ ఈజ్ ఇంప్యూర్. కానీ మ్లేచ్ఛ భాషలో చెప్పినటువంటి ప్యూర్ భాష మనకు, ప్యూర్ థాట్స్ మనకు అర్థమయ్యి దేవ భాషలో చెప్పింది ఇంగ్లీష్ భాషలో అర్థం చేసుకుంటున్నాం. జరుగుతుందా లేదా? అది ఇంగ్లీష్ భాష కానీ తెలుగు భాష కానీ ఏ భాష అయినా సంస్కృతం కంటే మిగతా అంతా కూడా ఇంప్యూర్ లాంగ్వేజెస్. అంటే నేను చెప్పిన పరిస్థితి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందా? దేవతా శక్తుల గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి తెలుసుకోవలసినటువంటి జ్ఞానాన్ని దేవ భాష ద్వారా మనం పట్టుకోలేకపోతున్నాం. ఏ భాష ద్వారా మనం పట్టుకోగలుగుతున్నాం? ఇంప్యూర్ లాంగ్వేజ్ ద్వారా పట్టుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే మీరు మైండ్ ప్యూర్ అవుతుందో దేవ భాష అర్థం అవటం మొదలెడుతుంది. అంచేత ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి అన్ని సాధనలకి కూడా మూలభూతమైంది ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, నాట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ. మరి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ చేసేటటువంటి యోగాన్ని రాజయోగము అంటాం. దాన్నే పతంజలి యోగ సూత్రాలలో మనకి అందజేయబడింది. అంచేత ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ పతంజలి యోగ సూత్రాలు. అది అర్థం అవ్వాలి. ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్ ఏంటంటే అర్థమైంది కదా, అవర్ బాడీస్ ఆర్ మచ్ ప్యూరర్ దాన్ అవర్ మైండ్. అది ఫస్ట్ పాయింట్. ఇంతసేపు నేను చెప్పిన దాని యొక్క ఉద్దేశం అది. అంతేత ఫస్ట్ పాయింట్ అక్కడ రాసేసేమా ఎవరో ఒకళ్ళు, మన మనస్సు కంటే మన శరీరాలు చాలా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అది ఫస్ట్ పాయింట్ మీరు మనసులో గుర్తుంచుకోండి. అది లోపలికి మీరు బర్న్ చేసేసుకోండి. మీరు మీ బాడీస్ని ప్యూరిఫై చేసుకునేటటువంటి ఏ ప్రయత్నాలు మీరు చేయక్కర్లే. యు నీడ్ నాట్ డూ ఇట్, దే ఆర్ ఆల్రెడీ వెరీ ప్యూర్, వెరీ మచ్ ప్యూర్. ఒక చిన్న చిప్పులో కొన్ని మిలియన్స్ ఆఫ్ వాల్యూమ్స్ పేజెస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. చెప్తుంది కదా, వినాయకుడు లాంటి వాళ్ళు, వాళ్ళు ఆయన చెప్తూ ఉంటే నాన్ స్టాప్ గా రాసేయాడు అంటున్నాం కదా. ఇప్పుడు టేప్ రికార్డర్ ఏం చేస్తుంది? నేను చెప్తూ ఉంటే నాన్ స్టాప్ గా రికార్డ్ చేయటమే. అంటే ఆ వినాయకుడి యొక్క ఆ శక్తి ఇప్పుడు ఎక్కడుంది? సిలికాన్ చిప్ లో ఉంది. అంటే సిలికాన్ ఇస్ వినాయకుడి శక్తి యొక్క భౌతిక రూపం. దీని ఆది భౌతిక ఆది దైవిక రూపాన్ని మనం పట్టుకోవాలి. అది మైండ్ ద్వారానే పట్టుకోగలవు. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సిలికాన్ కూడా, సిలికాన్ అంటే ఇసుకే. కానీ ఆ ఇసుక నువ్వు డైరెక్ట్ గా చిప్పులో పెడితే పనిచేస్తుందా? ఏం చేయాలి దాన్ని? సో ద ప్యూరిఫైడ్ సిలికాన్ ఉంది కాబట్టే నాన్ స్టాప్ గా ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అవుతుంది కదా. అంటే వినాయకుడు చేసింది వచ్చిన సిలికాన్ చిప్ చేసేస్తుంది. కానీ వినాయకుడు సిలికాన్ కాదు. వినాయకుడు భౌతికంగా చేసినటువంటి ఆ మిరకిల్ ఆఫ్ రైటింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ చెప్పుకుంటూ పోయాడు, రాసుకుంటూ పోయాడు. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోయాను, రాసుకుంటూ పోతుంది. అంటే ఆ వినాయకుడి యొక్క ఆ ధారణాశక్తి భౌతిక జగత్తులో సిలికాన్ లో ఉంటే మరి మీ బాడీలో ఉన్న సిలికాన్ లోనే ఉంటుందిగా. ద సేమ్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ మెటల్స్, ఆల్ ఎలిమెంట్స్. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు ఏం చేస్తుంది అంటే వాటిని ఆ ప్యూరిఫైడ్ స్టేట్ లో ఉన్న వాటిని ప్యూరిఫైడ్ స్టేట్ లో ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ చెప్తుంది. అంటే ఇట్ ఈజ్ ఏ మైండ్ టెక్నాలజీ. మైండ్ అంటానికి బదులు ఇంకా బెటర్ వర్డ్ ఏంటంటే కాన్షియస్నెస్ టెక్నాలజీ, చేతనత్వ విజ్ఞానము. ఈ చేతనత్వ విజ్ఞానానికి ఆధారం ఏంటి అంటే మనిషి చేతనత్వం కంటే మిగతా చేతనత్వాలన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఇది గుర్తుంచుకోండి, అది సిగ్గుపడవలసినటువంటి విషయం. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకున్నారు కదా, అర్థమైపోయింది కదా. అంచేత పురాణాలలో చెప్పినటువంటి సాధనలు, ఋషులు చెప్పినటువంటి ట్రెడిషన్ సాధనలు ఎందుకు కొరగవద్దు? వి వాంట్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ ఫాస్ట్. దానికి ప్రపంచానికి మొట్టమొదటి అందజేసింది ఏంటి అంటే భారతీయులకి గాయత్రి మంత్రము, విదేశీయులకి సీక్రెట్ డాక్టర్. ఇవి రెండు అందజేయబడ్డాయి. ఇక్కడ మళ్ళా ఋషులు కొంచెం దెబ్బతిన్నారు. ఋషులు దెబ్బతిన్నారు అంటాం కంటే మనము ఋషుల స్థాయికి ఎదగలేకపోయాము అన్నది మీరు అర్థం చేసుకోండి. ఋషులు దెబ్బతిన్నారంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో అమ్మయ్య, వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్, వాళ్ళేం ఫెయిల్యూర్స్ కాదు. ఇప్పుడు కాలేజీ లెక్చరర్స్ సాధారణంగా పరీక్షకి ముందు ఓ అంచనా వేసుకుంటారు, వీడు సెకండ్ క్లాస్లో పాస్ అవుతాడు, వీడు ఫెయిల్ అవుతాడు, వీడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. సాధారణంగా వాళ్ళ అంచనాలు తప్పుకోవు, సాధారణంగా తప్పుకోవు. ఏ విషయంలో తప్పుకోవు? ఒక లెక్చరర్ వీడు ఫెయిల్ అయిపోతాడు అనుకున్న వ్యక్తి పాస్ అవ్వడం అసంభవం. సెకండ్ క్లాస్ వస్తున్న వాడికి ఫస్ట్ క్లాస్ రావడం సంభవం, జరగవచ్చు. ఫస్ట్ క్లాస్లో వీడికి 80% వస్తున్న వాడికి 90% రావటం అనేది సంభవం. కానీ ఒక్కొక్కసారి 90% వస్తున్నటువంటి వాడు ఫెయిల్ అవటం కూడా సంభవమే, కానీ రేర్ కేసెస్. మానవ జాతి ఆ రేర్ కేసు అనమాట. ఋషుల అంచనా అక్కడ తప్పింది. మానవ జాతి విషయంలో వీళ్ళు లాగేస్తారులే, ఏముంది ఇలా 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 అయిపోతారు అన్నది. ఆ ఇద్దరిని పంపించాక, ద్రావిడ్స్కిని దయానందుని సరస్వతి పంపించాక వాళ్ళకి అర్థమైంది మనుష్యుల యొక్క మనస్సు అనుకున్న దానికంటే కూడా ఇంకా చాలా కిందకి దిగజారిపోయింది. ది డీంట్ ఎక్స్పెక్ట్ దట్ డౌన్ ఫాల్. అదొక షాక్ అనమాట వాళ్ళకి. ఇంకా వాళ్ళ దృష్టి దేని మీద కేంద్రీకరిస్తారు అప్పుడు వాళ్ళు? వాళ్ళు చెప్పేటటువంటి మాటలను అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తులు మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు. లాజిక్ అర్థమైంది. ఒకటి వాళ్ళకి ఏమర్థమైంది అంటే మ్లేచ్ఛ భాషతో మొత్తము మన చేతనత్వ విజ్ఞానాన్ని మనం అందజేసేయగలం అనే ధైర్యం వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ని విశ్వాన్ని కాంకర్ చేయడానికి తగిన వాతావరణం వాళ్లే కనిపించారు. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అందుకు ఏర్పడింది. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్, దేంతో మన ప్రపంచం అంతటిని, ఇప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాడు ప్రపంచం అంతా తిరిగి రాగలడు. ఇవి నౌ కదా, అది వాళ్ళ ప్లాన్. ఇంగ్లీష్ని సాంస్క్రిట్కి ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు వాళ్ళు. ఎందుకు ఎన్నుకున్నారు, దాని వెనుక అతను ఎంత గందరగోళం జరిగింది అన్నది మీరు ఆ హిస్టరీ ఆఫ్ గురువుల్ని చదివితే, మాస్టర్స్ ఇన్ ద పాత్ అని థియోసాఫికల్ సొసైటీలో ఒక బుక్ ఉంది, అందులో ఇవంతా చెప్పాడు. కానీ నేను చెప్పాక మీకు అర్థం అవుతుంది అని, ఇదంతా అందులో ఉందని. కాబట్టి కథల్లాగా ఉంటాయి అవి. అక్కడ మళ్ళా వాళ్ళు షాక్ తిన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాభం లేదు, ఇంగ్లీష్ వాళ్ల వల్ల. వాళ్ళ యొక్క క్యారెక్టర్ అప్పుడు చాలా గొప్పదే చెప్పుకునేవారు. ఇప్పటికీ మా తాతగారు వాళ్ళు చెప్తారు వాళ్ళ క్యారెక్టర్ చాలా గొప్పదని. ఇప్పుడు అక్కడ పడిపోయి ఉంటుంది న్యాచురల్ గా, ఎందుకంటే గురువుల యొక్క హ్యాండ్ వెనక్కి వచ్చేసింది వాళ్ళ మీద నుంచి. అప్పుడు ఈ సీక్రెట్ డాక్ట్రిన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందో తెలుసు కదా, 1875. అంటే 1825లో డిసైడ్ చేసుకున్నారు. అవంతా కిందకి దింపి ఆత్మని, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇచ్చి తయారు చేయడానికి 50 ఇయర్స్ పట్టింది. దయానంద సరస్వతి కూడా 1875లోనే ఆర్య సమాజాన్ని స్థాపించాడు. 1875లోనే మేడం బ్లావెట్స్కి కూడా సీక్రెట్స్ థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది. అక్కడ 1875లో అర్థమైపోయింది గురువులకి ఇంగ్లీష్ భాష ద్వారా, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అండ్ ఇంగ్లీష్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా మనం అందజేసుకున్నటువంటి జ్ఞానము అందజేయలేము. కానీ సైన్స్ ఇంగ్లీష్ వల్లే బాగా డెవలప్ అయింది అనేది అర్థమవుతుంది కదా మీకు, అది ష్యూర్ అబౌట్ ఇట్. ఇంటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ సైంటిస్ట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. సైన్స్ దేనివల్ల అభివృద్ధి చెందింది? మళ్ళా గురువులు ఇచ్చినటువంటి ఆ సీక్రెట్స్ రిలీజ్ చేయటం వల్ల. అంచేత ఒక పక్కేమో సైంటిఫిక్ సీక్రెట్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. రెండో పక్క ఏమో స్పిరిచువల్ సీక్రెట్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ హిస్టరీ మీరు గమనిస్తే లేటర్ ఈ యాంగిల్లో పుస్తకాలు రాయబడాలి. మరి మీరే రాస్తారు, ఇంకోళ్ళే రాస్తారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలెక్షన్ చేసుకోవటం ఇందులో మీరు చేయగలిగేదేంటే, చేయవలసిందేలే, డేటా కలెక్షనే. ఏ ఇయర్లో ఏ సైంటిఫిక్ ట్రూత్స్ రిలీజ్ చేయబడ్డాయి, ఆ రిలీజ్ చేయడానికి వెనకాతల గురువుల యొక్క హ్యాండే స్పిరిచువల్ యాంగిల్లో, సైకలాజికల్ యాంగిల్లో ఎక్కడ ఉన్నది. రెండు రకాలైనటువంటి డేటా కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పేపర్ చదువుతున్నప్పుడైనా, నావెల్స్ చదువుతున్నప్పుడైనా, లేకపోతే మీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడైనా ఆ డేట్స్ వచ్చినప్పుడు రాసేసుకోండి. తర్వాత వాటన్నింటినీ కూడా మీరు క్రోడీకరించుకోవచ్చు. ఏం రాసుకోమని చెప్పాను అర్థమైంది కదా. కార్ల్ మార్క్స్ డెత్ క్యాపిటా ప్రింట్ అయినప్పుడు సుమారు ఆ కాలంలో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో ఏం డెవలప్మెంట్స్ వచ్చాయో చూస్తే చాలా విచిత్రమైనటువంటి కోరిలేషన్ మీకు కనిపిస్తుంది. ఈ యాంగిల్లో చూస్తూ గాయత్రి మంత్రాన్ని రిలీజ్ చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే భారతీయులే కదా గాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చు అంటే ఎగిరి గెంటేస్తారు. నీచ మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందో ఆలోచించుకోండి. దే నెవర్ ఇమాజిన్డ్ దట్ గాయత్రి అందరూ చేసుకోవచ్చు అంటే ఇంత రెసిస్టెన్స్ భారతదేశంలో వస్తుందని. దే నెవర్ ఇమాజిన్. నేను చెప్తున్నాం కదా గురువు చెప్పింది చేసేస్తారు, భారతీయులు చాలా మంచివాళ్ళు. ప్రతిరోజు పొద్దున్నే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మాకు దండం పెడుతున్నారు. నువ్వే అంతా అఖండ మండలాకారం, వ్యాప్తమైన చరాచరం, ఎత్తదం దర్శితం అయిన తస్మై శ్రీ గురువే నమః అని దండం పెట్టేటటువంటి వాళ్ళు మేము గాయత్రి చేసుకోమంటే చేసుకోరా. ఏమైంది మానేశం, చేసుకునేవాళ్ళు కూడా మానేశారేమో అని నాకు డౌట్. ఈ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. కానీ దే ఎక్స్పెక్టెడ్ ఇట్. ఇప్పుడు మనం కూడా సైన్స్ లో ప్రికాషన్స్ అని ముందు చేస్తాం. ప్రికాషన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయకముందే రాబోయే డేంజర్స్ కి ప్రిపేర్ అవుతాం. అంచేత వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళంతా చేతకాని వాళ్ళేం కాదు కదా. అంచేత ఇది 1875 లో సీక్రెట్ డాక్టర్ అది రిలీజ్ చేస్తే, యాక్చువల్ గా సీక్రెట్ డాక్టర్ రిలీజ్ అయింది 1888 లో. 1888 ఆ నెంబర్ని కూడా మీరు చూసుకుంటే మీకు చాలా విషయాలు బోధపడతాయి. 1 3 8 కానీ తర్వాత వెళ్దాం. నేను ఇక్కడ కుండలిని సాధన గురించి ఇప్పుడు మనం ప్రపంచానికి ఈ కుండలిని శక్తిని ఎలా ఉపయోగించుకోబోవాలో తెలుసుకోబోతున్నాం. కానీ హిస్టరీ మీకు తెలిస్తే మీకు వచ్చేటటువంటి అనేక అనుమానాలు రావు. అందుకు చెప్తున్నాను. అంచేత 1888 లో వాళ్ళు సీక్రెట్ డాక్టర్ రిలీజ్ చేసినా 1850 నుంచి భారతీయులు స్వాతంత్ర్యం కోసం బీజాలు వేశారు. అంటే దే వాంటెడ్ టు మేక్ ఇండియా ఇండిపెండెంట్. ఇంకా వీళ్ళు బ్రిటిషర్స్ వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళకి స్వతంత్రం వస్తే కానీ స్వతంత్రంగా ఆలోచించలేరు. అంచేత విదేశీ భాష, ఆ విదేశీ ఆలోచన విధానం నుంచి వీళ్ళకి ముక్తి రావాలి అని స్టార్ట్ చేశారు. 1888 లో సీక్రెట్ యాక్ట్ రిలీజ్ చేస్తూ 1850 వాళ్ళు ప్రకాశం తీసుకున్నారు. ఒకవేళ వీళ్ళకి గాయత్రి మంత్రం ఇది వీళ్ళు కరెక్ట్ గా పాటించలేకపోతే ఏం చేయాలి అని చేస్తూ అవతారాలు 4 రకాలుగా వస్తాయి భూమి మీద. ఇది కూడా నేను చాలా గుర్తుంచుకోండి. ఈ 4 టైప్ ఆఫ్ అవతారాల్లోనే ఏదో ఒక అవతారం మీ నెత్తి మీదకి ఎక్కబోతోంది ఈ సాధన వల్ల. అంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ఛాలెంజ్ టు వన్ ఆఫ్ దీస్ అవతారాల్స్. మొట్టమొదటి అవతారం ఏంటి అంటే ఆంశిక అవతారం, పార్షల్. పార్షల్ అంటే ఏంటి, వాడు పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు కానీ మంచి పని కూడా ఆంశికంగా. ఆంశికంగా అంటే అర్థమవుతుందా మీకు? పార్ట్లీ, కొంచెం కొంచెం చేస్తాడు. అంశ అవతారాలు, దాన్నే భాగవతంలో ఆవేశ అవతారాలు అంటాం. ఆవేశించేసి ఈ ఆవేశం అనేది రెగ్యులర్ గా ఉండదు. సిగరెట్ తాగేవాడికి సిగరెట్ తాగాలని ఆవేశం వచ్చేస్తుంది, వాడి నెత్తికి ఎక్కుతుంది సిగరెట్. ఇంకెక్కేం చేస్తాడు వాడు? తాగిస్తాడు. తాగేశాక చదువుతుంది, మళ్ళీ మాట మళ్ళీ 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 తాగాలనిపిస్తుంది, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ నాడు ఆదేశ అవుతారు అంటే అర్థమైంది కదా, మంచి చేయాలని ఉంటుంది చేసేస్తాడు, మళ్ళీ ఇదంతా మాకింది అంటే స్టార్టింగ్ ఆగి స్టార్టింగ్ ఆగి. ఇలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చెప్పాలి అనేటటువంటిది ఒక కేటగిరీ. ఇంకొక రెండో పాయింట్ రాసుకోమా, అక్కడ మొదట రాశారు కదా, ఏంటి
రాశారు
ఆ రెండో పాయింట్ ముందు అవర్ మైండ్ గురించి రాసుకో. టు ప్యూరిఫై ద రెండో పాయింట్ రాసుకోమా, టు ప్యూరిఫై ద మైండ్ పతంజలి యోగ సూత్రాలు దర్ ఆర్ ద ఓన్లీ వే టు ప్యూరి. తెలుగులో కూడా రాసుకోండి, అందరికీ ఇంగ్లీష్ అర్థమైపోతుందా, అర్థం కాని వాళ్ళు కాస్త తెలుగులో కూడా రాయమ్మా. ద ఓన్లీ వే టు ప్యూరిఫై మైండ్ మొదటి దానికి ఏం రాస్తామంటే మానవ శరీరాలు, మొదటి దానికి తెలుగులో రాయమ్మా ఏం రాస్తామండి. కరెక్ట్ చెప్పింది రాయమ్మా, అది బాగుంది. పవిత్రమైనవి పరిశుద్ధమైనవి రెండు బాగున్నాయి అడ్జెక్టివ్స్. ఇప్పుడు మూడో పాయింట్ ఏం చెప్పాను, అది రెండు కదా మూడో, ఇప్పుడు మూడో పాయింట్. ఇప్పుడు అవతారాలు మైండ్ ప్యూరిఫికేషన్ కి నాలుగు స్టేజెస్, దాన్ని అవతారాలు అంటాం. మైండ్ ప్యూరిఫికేషన్ కి నాలుగు స్టేజెస్ ఉన్నాయి, దాన్ని అవతారాలు అంటాం. జ్వాలాకుల్ మహర్షి రాసిన ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో ఈ పాయింట్స్ నేను చెప్తున్నా. దానికి తెలుగులో కూడా 600 పేజీలు ఎంతో రెడీ చేసి ఉంది మ్యాటర్. దాన్ని పబ్లిష్ చేయడానికి నేను అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోవటం లేదు, కానీ మీరు పబ్లిష్ చేస్తే నేను కాదన్ను. నేనేం చెప్పానో నాకు తెలీదు, మీకు అర్థమవుతే మీరు చూసుకోండి. అది ఇంకేంటే ఆ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ షాక్ మీరు ఇంకా తట్టుకోలేరు, కానీ ఆ బుక్ రిలీజ్ అయితే మీరు అర్థం చేసుకోగలరేమో చూసుకోండి, లేకపోతే దాన్ని ప్రింట్అవుట్ చేయమైనా తీసుకునే బుక్ లాగా కాకుండా. అందులో ఈ పాయింట్స్ అన్నీ దొరుకుతాయి మీకు, కానీ అది మొదట మీరు చదివితే అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది ఈ యాంగిల్లో. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ గురు పరంపర మళ్ళా మానవ జాతిని స్పర్శిస్తోంది అని అర్థం, అందువల్ల మనకి ఇవంతా ఉన్నాయని అర్థం అవుతుంది. ఇంట్రెస్ట్ అమ్మా అక్కడ మొదటిది చెప్పారు రైట్. ఈ ఆంశిక అవతారంలో ఇప్పుడు మనం చాలా మంది ఉన్నాం, ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రూప్ కి మనం రిలేట్ అయి ఉన్నాం. సిద్ధిసాయి కావచ్చు, సత్యసాయి కావచ్చు, అరవిందో కావచ్చు, ఇవన్నీ కూడా ఆంశిక అవతారాలు. అంటే మనలో ఆ అవతరణ జరిగింది ఆంశికంగా. అవతారం అంటే అర్థమైంది కదా, అవతారం అంటే డోంట్ థింక్ సంబడి ఈజ్ డిసెండింగ్. ఆ జ్ఞానం మనలో పార్షల్ గా దిగుతుంది, మిగతా అంతా మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గా దిగుతున్నా అరవిందో యాంగిల్లో కానీ, క్రియాయోగ యాంగిల్లో కానీ, ఆర్ దానికి రిలేటెడ్ అనే ఆ గురు పరంపరకు సంబంధించినటువంటి అనేక శాఖోపశాఖలు వెళ్ళి అయిపోయాయి. ఈనాడు ప్రతి వాడు కొద్దో గొప్ప ధ్యానం గురించి కానీ, ఆసనాల గురించి కానీ, ప్రాణాయామాల గురించి కానీ తెలుసు వాడికి. హీ మే ప్రాక్టీస్ ఆర్ హీ మే నాట్ బి ప్రాక్టీస్ అంచేత దాన్ని పార్షల్ అన్నాం. అంచేత మన ఈ ఆధ్యాత్మిక సమూహాలలో, భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సమూహాలన్నీ కూడా ఆంశిక అవతారాలు అనుకోవచ్చు. అంటే పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. సీక్రెట్ డాక్టరేట్ థియోసాఫికల్ సొసైటీలో ఒక పార్ట్ ఇవ్వబడింది, లారీ మాషే దాంట్లో ఒక పార్ట్ ఇవ్వబడింది. నేను చాలాసార్లు మన గురుసత్తా గురించి చెప్పాను కదా, ఇవన్నీ ఆంశిక అవతారాలు, పార్షల్, టోటల్ అవతారం కాదు. రెండోది ఇంటర్ప్లానెటరీ అవతారాలు. వీటిని మీరు గుర్తించగలగాలి. గుర్తించగలిగినప్పుడే ఎవరి మాటకి మీరు ఎక్కువ విలువ ఇవ్వాలో అర్థం అవుతుంది. రెండోది ఇంటర్ ప్లానెటరీ అవతారాలు. గ్రహ అంతర్గ్రహ అవతారాలు. అంతర్గ్రహ అవతారాలు అంటే అర్థం చేసుకోండి, అంతర్గ్రహ రాసామా? రాసుకోండి, రాసుకున్నా చెప్తాను. మొదటిది ఏంటి? ఆంశిక అవతారాలు, పార్షల్ అవతారాలు, లేదు ఇంటర్ ప్లానెటరీ అవతారాలు, అంతర్గ్రహ అవతారాలు. ముఖ్యంగా ఈ అంతర్గ్రహ అవతారాలు బిజినెస్ పాలిటిక్స్ ని కంట్రోల్ చేస్తాయి, అది కూడా గుర్తుంచుకోండి. పార్షల్ అవతారాలు ఏంటో అర్థమైందా మీకు? ఈ గురు పరంపర అంతా సివివి బ్లావెట్స్ కి ఓ పార్షల్ అవతారం, రామచంద్ర మిషన్ ఒక పార్షల్ అవతారం, నిర్మలానందమాయి కరెక్ట్ అనే పేరని అది ఒక పార్షల్ అంటే అర్థమైంది కదా, టోటల్ ట్రూత్ డిసెండ్ అవుతుందే. కానీ ఆ సమూహానికి చెందినటువంటి వ్యక్తులు ధ్యానము ధారణ ఏదో ఆసనాలు ప్రాణాయామాలు అని మైండ్ ప్యూరిఫికేషన్ యాంగిల్లో ఎంత కొంత అవస్థపడుతున్నారు, బట్ టోటాలిటీ లేదు అక్కడ. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పార్షల్ చెప్తున్నారు. ఇంటర్ప్లానెటరీ అవతారాలు ఏంటి కంట్రోల్ చేస్తున్నాయి? బిజినెస్ అండ్ పాలిటిక్స్ అని కంట్రోల్ చేస్తున్నాయి. సాటర్న్ కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే భూమికి దానికి సంబంధించిన బిజినెస్ లోను పాలిటిక్స్ లోను ఉంటారు, అంచేత దానికి కొంచెం అస్ట్రాలజికల్ నాలెడ్జ్ అవుతారు. అందువల్ల మళ్ళా ఋషులు ఏం చేశారు, అస్ట్రాలజీని రివైవ్ చేశారు. ఆ మధ్య కాలంలో అస్ట్రాలజీని మూలపడేశాం మనం. ఈ మధ్య కాలంలో అస్ట్రాలజీ రివైవ్ అవుతోంది. ఆ అస్ట్రాలజికల్ డెవలప్మెంట్ ద్వారా మీరు ఎవరిని పట్టుకోగలరు, ఏ లీడర్, ఏ గ్రహానికి సంబంధించిన వాడు పట్టుకోగలరు మీరు. అది పట్టుకోగలిగినప్పుడు సైక్లిక్ ప్రాసెస్ లో ఒక్కొక్క లీడరు ఒక్కొక్క పార్ట్ ప్లే చేయాలి. ఎలాగా? ఆహారం తిన్నాం, నోటి ద్వారా తింటాం, అంటే వాక్యకి సంబంధించినటువంటి ప్లానెట్ కంట్రోల్ చేస్తుంది. కడుపులోకి వెళ్ళాక ఆహారం ఇంకా వాక్యకి సంబంధించినటువంటి ప్లానెట్ కాదు పనిచేయవలసింది, డైజెషన్ కి సంబంధించినటువంటి ప్లానెట్ పనిచేయాలి. డైజెషన్ కి సంబంధించినటువంటి ప్లానెట్ పనిచేయగానే ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది, అక్కడ అబ్జార్బ్ చేసుకునేటటువంటి ప్లానెట్ పనిచేయాలి. దాని తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి ప్లానెట్ పనిచేయాలి. అంటే ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఆ దేశము ఆ రాష్ట్రానికి ఏది అవసరం అప్పుడు అది తెలుసుకునేటటువంటి విద్య కనుక మనకి ఉంటే పాలిటిక్స్ ని ఇంత గందరగోళాలు ఉండవు. అందరూ కలిసే పోయి ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రూల్ చేస్తూ ఉంటారు, సరిపోతుంది. అది డెవలప్ అయ్యేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ గురుసత్తా పనిచేస్తుంది. అంటే ఇట్ ఈస్ కంట్రోలింగ్ పాలిటిక్స్ అండ్ బిజినెస్. అందులోనే నేను మీకు ఒకసారి చెప్పాను, ఇంత వర్షాలు కురవటం, ఏరోడ్రోమ్స్ బ్లాక్ అయిపోవటం, మళ్లీ ఏరోడ్రోమ్స్ ఓపెన్ అవటం, ప్లస్ అనేక స్టేట్ క్యాపిటల్స్ జలమయం అయిపోతుందని మీరు అబ్జర్వ్ చేశారో లేదో మీరు గమనించుకుంటే మీకు తెలుస్తుంది. కీ టౌన్స్ కానీ సిటీస్ కానీ ఏమంటారు దాన్ని క్యాపిటల్స్ కానీ జలమయం అవుతున్నాయి, అబ్జర్వ్ చేశారని. ఆ మాత్రం వర్షానికే మరి ఇదివరకు ఎందుకు జలమయం అవ్వలేదు అన్న బుర్ర రాదు. కొంప మునిగిపోయేటంత వర్షాలు ఇంకొచ్చిపోలే కనీసం కొన్ని ఊళ్ళల్లో. ఒకరోజు వర్షానికే ఊరు మునిగిపోవటం అనేది ఈజ్ ఇట్ పాసిబుల్ వితౌట్ సంథింగ్ డివైన్ బిహైండ్ ఇట్? కొంచెం అదే అర్థం చేసుకోవాలి. అంచేత రెండో అవతారం ఏం చెప్పాను, బిజినెస్ పీపుల్ అంచేత బిజినెస్ లో దిగేటప్పుడు మీరు ఆ ప్లానెటరీ అవతారంతో కనుక కాంటాక్ట్ పెట్టుకోగలిగితే ఇటువంటి ప్లానెటరీ కాంబినేషన్ మీకు ఉండాలి. నేను పాట పాడతాను ఇప్పుడు, నేను చాలా కష్టపడతానండి అంటే నేను ఎంత కష్టపడినా పాట పాడలేను, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎ వాయిస్ ఫర్ ఇట్. దానికి సంబంధించినటువంటి శరీరం ఉండాలి మీకు. ఇంకా మీరు ఏ బిజినెస్ చేయబోతున్నారు, పాలిటిక్స్ లో ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లోకి మీరు ఎంటర్ కాబోతున్నారు, అది చాలా అవసరం. అదే చాలా జాగ్రత్తగా ఇప్పుడు కూడా నెగిటివ్ పీపుల్ భలే తొందరగా పట్టుకుంటారు పాయింట్ని. హిట్లర్ పట్టుకున్నాడు దాన్ని. దీన్ని జియో పాలిటిక్స్ అంటాం మనం. ఏ రాష్ట్రానికి ఏ లీడర్ కావాలో ఆ రాష్ట్రం యొక్క జియోగ్రఫీ డిసైడ్ చేస్తుంది, అది ఋషులు చెప్పేది. నువ్వు డిసైడ్ చేయవు ఎవడు రాజు అవుతాడు, ఆ జియోగ్రఫీ డిసైడ్ చేస్తుంది ఎవడు రాజు అవుతాడు. అన్ఫార్చునేట్ గా రాజు కాగలిగినటువంటి వాడు పాలిటిక్స్ లోకి రావటం లేదు. అదొక అన్ఎక్స్పెక్టెడ్, గురువులు ఊహించండి. నువ్వు రాజు అయిపోతావా అంటే వాడు వచ్చేస్తాడేమో అనుకుంటే వాళ్ళు రావటం లేదు. ఫోర్త్ కేటగిరీయో సెవెంత్ కేటగిరీ వాళ్ళు వస్తున్నారు. అంటే కేటగిరీ అంటే అర్థమైనా, ఫస్ట్ లెవెల్ వాళ్ళు రాజులు అయిపోయి ఉంటే బాగుండేది, వాళ్ళు అవ్వకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్, సెవెంత్ ఆల్టర్నేటివ్, ఎయిత్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు వస్తున్నారు. దే ఆర్ ఆల్టర్నేటివ్స్ నో డౌట్, కానీ నాట్ ది ఫస్ట్ చాయిస్. దానివల్ల ఈ గందరగోళం జరుగుతుంది. సెకండ్ గ్రూప్ ఆఫ్ ఇదే అర్థమైందా అంటే, అంత ఇంటర్లింక్డ్. మీరు కళ్ళు మూసుకుని నా ఆర్గనైజేషన్, నా సాధనలు అంతా దయచేసి ఇంకా కూర్చోకూడదు. మీరు మీరు విజృంభించగలగాలి. కరెక్ట్. ఏమన్నా మొట్టమొదటి ఏం కావాలి మీకు, మీరు ఏ పార్షల్ అవతారానికి లింకప్ అయి ఉన్నారో అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఏ ప్లానెటరీ అవతారానికి లింకప్ అయి ఉన్నారు. మూడవది ఇంటర్ సోలార్ సిస్టమ్, ఇంటర్ సోలార్ సిస్టమ్ అవతారాస్ అంటే అంతర్ సౌర మండల అవతారాలు. ఇంటర్ ప్లానెటరీ కాదు, ఇంటర్ ప్లానెటరీ అంటే ఈ సౌర మండలంలోనే ఉంటుంది, అంటే జూపిటర్ నుంచా సాటర్న్ నుంచా. ఇది రాసేసుకోండి, రాసేసైపోతే ఇంటర్ సోలార్ సిస్టమ్ అవుతారా. ఇప్పుడు మీరు గురువుల్ని ఈజీగా కేటగరైజ్ చేసేయగలరు, ఎవరు ఏ గ్రహం నుంచి వచ్చాడు, లేకపోతే ఎవడు పార్షల్ అవతారమో, లేకపోతే ఎవడు ఇంటర్ సోలార్ సిస్టమ్ అవుతారా. ఇంటర్ సోలార్ సిస్టమ్ అవుతారా అంటే అర్థమైందా, ఇంటర్ ప్లానెటరీ అవతారం అంటే మన ఈ ఏడు గ్రహాల నుంచి వచ్చేవాళ్ళు, శాతం నుంచి వచ్చాడా, జూపిటర్ నుంచి వచ్చాడా, శుక్రగ్రహం నుంచి వచ్చాడా, కుజుడు దగ్గర నుంచి వచ్చాడా, ఆ లీడర్షిప్ క్వాలిటీని బట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు సిద్ధి సాయి, సత్యసాయి వీళ్ళందరూ కూడా ఇంటర్ ప్లానెటరీ అవతారా. వీళ్ళని కంట్రోల్ చేసే అవతారం ఏంటి, ఇంటర్. అంచేత మూడు రోజుల పాటు శరీరం వదిలేసి వెళ్ళి నేనేం చేయాలి అని మళ్ళా ఒక కాన్సెప్ట్ తీసుకుని మళ్ళా తిరిగి వచ్చాడు. అంచేత మూడు రోజుల పాటు జరిగే ఏ సాధనైనా ఏదైనా కూడా ఏ అవతారానికి సంబంధించింది ఏమిటండి, ఇంటర్ సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటి సాధన అయి ఉంటుందని. అంచేత నచికేతాగ్ని, కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి నచికేతాగ్ని విద్య ఇంటర్ ఇంటే అంటే మూడు రాత్రులలో నేర్చుకుంటాడు. అందుకే త్రిరాత్రి వ్రతం అని అశ్వమేధ యజ్ఞానికి కూడా పేరు. అది అశ్వమేధ యజ్ఞము యాక్చువల్ గా అది త్రిరాత్రి వ్రతము. ఆ వ్రతం మర్చిపోయాం మనం, యజ్ఞం చేసేస్తున్నారు. అంటే ఏ అవతారానికి లోనైన వాళ్ళు తప్పు పని చేస్తారు. మొదటి కేటగిరీ వాళ్ళు అశ్వమేధ యజ్ఞం చేస్తే అలా జరుగుతుంది. చేయకూడదంటే నేను మీరు హౌ యూ కెన్ క్లాసిఫై, మీరు ఏ అవతారానికి లోనే పనిచేస్తున్నారు, ఏ చేతనత్వానికి లోనే పనిచేస్తున్నారు అనేది దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. నేను నేర్పుతా మళ్ళా మీరు, కానీ ఇది మూడు రోజులు చెప్పేశాక మీరు చేతులు దింపుకుని అయిపోయింది అనుకుంటే కుదరదు. దీని తర్వాత మీరు చాలా స్టడీ చేయాలి, చాలా చాలా స్టడీ చేయాలి. నేను చెప్పడం వల్ల మీకు లాభం ఏంటంటే మీరు స్టడీని ఎక్కడ డైరెక్ట్ చేసుకోగలగాలో తెలుస్తుంది అంతే మీకు. ఈ ఇంటర్ సోలార్ సిస్టమ్ అవతారానికి కూడా పైన ఇంటర్ గెలాక్టికల్ అవతారా అంటే ఈ సోలార్ సిస్టమ్సే కాకుండా బ్రహ్మాండాన్ని కంట్రోల్ చేసేటటువంటి అవతారాలు, ఇవి నాలుగు అవతారాలు ఇంటర్ గెలాక్టికల్. తమాషా ఏంటి, నేను ఎప్పుడు చెప్పా సినిమా వాళ్ళు బిజినెస్ వాళ్ళు ముందు పట్టుకుంటారని, స్టార్ వార్స్ అని స్టార్ ట్రెక్ అని సిరీస్ ఒకటి వచ్చింది మీరు. ఈ స్టార్ ట్రెక్ స్టార్ వార్స్ ఏ అవతారానికి స్పందించిన వాళ్ళు చేసి ఉంటారు, ఇంటర్ గెలాక్టిక్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏ సినిమా దేనివల్ల వచ్చి ఉంటుందో కూడా మీరు చెప్పేయచ్చు. అంచేతే ఏది మీ వల్ల ఏం జరగటం లే, వాళ్ళు చెప్పిన స్పందనకి మీరు ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. కరిషే వచనం తవా తప్ప నువ్వు చేయగలిగేది మాత్రం ఏమీ లేదు, నీ సొంత నిర్ణయాలంటే ఏమీ లేవు. నువ్వు స్పందించలేకపోవటమే నీ సొంత నిర్ణయం, అంతకంటే ఇంకెళ్ళే ఐ విల్ నాట్ డూ అంటేనే నీ సొంత నిర్ణయం తప్ప నేను ఇది చేయగలను అనుకునేది మాత్రం నీ సొంత నిర్ణయం కాదు. అంటే ఇంటర్ గెలాక్టికల్ బ్రహ్మాండ, లేకపోతే బ్రహ్మాండీయ చేతనత్వ అవతారం అని పెట్టాను. ఇప్పుడు చాలే, ఇప్పుడు సైంటిస్టులు మూన్ కి మార్స్ కి జూపిటర్ కి శాటిలైట్స్ రాకెట్స్ పంపిస్తున్నారు కదా, ఏ అవతార స్పందన వల్ల ఏంటింది, ఇంటర్ ప్లానెట్. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది అసలు ఆ క్లాసిఫికేషన్ వాళ్ళు ఏంటో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ జరిగిన పని ఎవరి వల్ల జరుగుతోంది అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు మాకు కొత్త రాష్ట్రం కావాలి, ఎవరి ప్రభావం ఏంటింది అది, ఇంటర్ ప్లానెటరీ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, పార్షిక్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏది కరెక్ట్ ఇందులో, జియో పాలిటిక్స్ దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పండి. దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియదు, వీళ్ళు ఇలా స్పందిస్తున్నారు. అది రైటా తప్ప నేను చెప్పలేను, నేను అది రైటా తప్ప అని ఎవరు చెప్పగలరు, ఏ వ్యక్తి చెప్పగలడు, ఇంటర్ ప్లానెటరీ అవతారాన్ని కాంటాక్ట్ చేయగలిగేవాడు ఖచ్చితంగా చెప్పగలడు ఏది రైటు ఏది తప్పు. అర్థమవుతుందా ఈ సాధన ఎందుకు అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము ఇంకో రాష్ట్రం రావాలా అక్కర్లేదా, అది గురువుల ప్రేరణ కావచ్చు, లేకపోతే గురువుల ప్రేరణకి అడ్డు అంటే ఆ వచ్చిన ప్రేరణ కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసుకోలేక స్పందించే వాళ్ల వల్ల అయినా జరగవచ్చు. ఇంతకీ ఏది కరెక్ట్ ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్పలేవు ఏది కరెక్ట్, ఇంపాసిబుల్, డోంట్ ట్రై టు డిసైడ్ ఇట్. ఇంటర్ ప్లానెటరీ అవతార్ ఎవడో తెలుసుకుని ఆ ఇంటర్ ప్లానెటరీ అవతార్ ని నువ్వు అడిగితే చెప్తాడు వీడు కదా. కానీ చాలా హ్యాపీ ఇదేంటి అంటే ఈనాడు ఈ పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఏదో ఒక పార్షల్ అవతారకి ఇంకప్పై ఉన్నారు, ఏదో ఒక గురువు దగ్గర. అది చాలా అదృష్టకరం. ఏంటంటే ముందు అసలు ఏదో ఒక అవతారంతో లింక్ అయిపోతే మిగతావన్నీ ఇది ఈ నాలెడ్జ్ బయటకు వస్తే ఈజీగా వాళ్ళు అప్రోచ్ చేయగలరు. ఇది బయటకు రావాలందుకు ఈ క్లాసెస్ చెప్పేది, ఇది తెలియాలి మనుషులకి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎటువంటి అవతారము, పార్షల ప్లానెటరా ఎలా చెప్పగలవు ఆ విషయం, ప్రూఫ్ ఏంటి, తనే ఏం చెప్పాడు, ఇమం వివత్సతే యోగం ప్రోక్తవాన, ఈ సూర్యులకి నేనే చెప్పాను యోగ విద్యను. అంటే సోలార్ సిస్టమ్ కి చెప్పిన వాడనేగా అర్థం అక్కడ. అంటే చాలా ఓపెన్ గానే చెప్పుకున్నాడు తన లెవెల్, అవతారాలు తనంత తను డిక్లేర్ చేసుకోలేకపోతే మనం గుర్తించలేము, మనకంత లెవెల్ ఎక్కడ. నేను ఎండీ చదివాను, నేను ఎండీబీఎస్ చదివాను అంటే మనం గుర్తించగలం, వీడు చిన్న డాక్టరు వాడు పెద్ద డాక్టరు అని. వాడు ఏం చదివాడో తెలియకుండా నువ్వు గుర్తించడానికి ట్రై చేస్తే కుదరదు కనుక. ప్రతి అవతారము కూడా తన గురించి డైరెక్ట్ గానే చెప్తుంది, ఇండైరెక్ట్ గా ఏం చెప్పరు వాళ్ళు. కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల వాళ్ళని గుర్తించలేము. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఇటువంటి అవతారము మీరు ప్రూవ్ చేయాలమ్మా. ఇప్పుడు నేను కృష్ణుడు ఇంటర్ గెలాక్టికల్ అని ఎలా ప్రూవ్ చేశాను? ఆయన చెప్పిన మాటలు బట్టి. మన ఒపీనియన్ కాదు అక్కడ చెప్పాల్సింది. హీ షుడ్ టెల్ ఐఎమ్ ఎన్ ఎండి అని. ఆయన అంటే ఒప్పుకుంటావా లేకపోతే ప్రతి నువ్వు లాజిక్ చెప్పాలా? దేవతాశక్తులన్నిటి కంటే దేవతాశక్తులు ప్లానిటరీ అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా? ఏం 3 డేస్? ప్రతి 3 డేస్ కి ఆయన ఒక్కొక్క దేవతాశక్తిని పట్టుకోగలిగాడు. ఇంకా ఏదైనా ఇంకో సాయిబాబా కూడా వాళ్ళిద్దరు ఇంటర్ కనెక్ట్ అయ్యారు. ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకున్నారు. ఇంకా ఆయనే చెప్పుకున్నాడు తను ఒక ప్లానెట్ మీద ఎక్కడో కూర్చుని ఉన్నాను నేను. ఇంకొక వ్యక్తి కిందకి దిగాడు, నా జుట్టు పట్టుకు పీకాడు. చాలా ఓపెన్గా చెప్తారు వాళ్ళు. మనకి బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళు ఎవరో గుర్తించలేరు అని చెప్పి ఇందులో ఎవరు గొప్ప అనే దానికి మీరు దిక్కండి. ఇట్ ఆల్ డిపెండ్స్. కృష్ణుడు అన్ని రోల్స్ ప్లే చేశాడు అంటే ద హయ్యర్ లోవర్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆటోమేటిక్ గా. అంతే కదా, 10వ క్లాస్ చదివాడు అంటే 8వ క్లాస్ చదివినట్టు, 4వ క్లాస్ చదివినట్టు. అంటే ఈ అవతారాలు అర్థమే కదా. ఈ అవతారాలను పట్టుకోవటానికి మన చేతనత్వంలో 4 అంశాలు ఉన్నాయి. మనస్సు ద్వారా పార్షల్ అవతారాన్ని, అది ఆ కేటగిరీ మనోబుద్ధి చిత్త అహంకారాలు. మనస్సు ద్వారా పార్షల్ అవతారాన్ని గుర్తించవచ్చు. అని చేత మనం మైండ్ బాగోలేదనుకో ఈ గురువుని మార్చేసి ఇంకో గురువుకి వెళ్ళిపోతాం. మనస్సు ఎలా చంచలమైందో అలా గురువు మార్చొద్దని నేను అంటానే. ఆ అవతారం లక్షణం అది. ఆయన దగ్గర నువ్వు పెర్మనెంట్ గా ఉండలేవు. ఉన్నావు అంటే అసలు నువ్వు మనస్సు ఉపయోగించుకోవటం లేదు అని అర్థం. ఏ గురువు లేదు కింద అంటే ఇంకా యానిమల్ యానిమల్ మన అంతేగా అసలు వాడు ఈ గ్రూప్ కే చెందడుగా. వాడేమంటాడు అప్పుడు నా గురువే అర్థం లేదు. ఇంకా వాళ్ళని వదిలేయమ్మా, వాళ్ళ సంగతి నేను మాట్లాడటం లేదు. అందుకే మన గ్రూప్ గురించి నేను ఇంతగా అవస్థపడేది. ఇచ్చేంటే అసలు నాకు గురువే అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మేము చాలా తెలివి అని చెప్పి మేము చాలా రేషనలిస్ట్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళని మనం చిన్న చూపు చూడొద్దు. కానీ వాళ్ళని పక్కన పెట్టేద్దాం మనం. క్లియర్? మనస్సు ద్వారా పార్షల్ అవతారాన్ని పట్టుకుందాం. అందులో మనం ఉన్నాం చేత మన మనస్సు కావలసిన లెవెల్లో ప్యూరిఫై అయిపోయింది అని అర్థం చేసుకోండి. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కి ఇదంతా చెప్తున్నాను నేను. ఈ మనస్సు ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఏ అవతారాన్ని పట్టుకోవాలి? ప్లానెటరీ అవతారాన్ని పట్టుకోవాలి. ప్లానెటరీ అవతారాన్ని దేని ద్వారా పట్టుకుంటాం? అంచేత గాయత్రి మంత్రం చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే బుద్ధిని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు. గాయత్రి మంత్రమే అక్కర్లే, నాకు సద్బుద్ధి కావాలి, నేను కరెక్ట్ గా ఉండాలి అంటే గురువులు రాసిన పుస్తకాలను చదివి అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ చదవకుండా థియోసాఫికల్ సొసైటీని ఉన్నవాళ్ళు పార్షల్ అవతార ఎఫెక్ట్ లోకి వస్తారు. సీక్రెట్ డాక్టర్ చదివి థియోసాఫికల్ సొసైటీని ఉన్నవాళ్ళు ప్లానెటరీ దానికి వస్తారు. ఇంటర్నింగ్స్ అర్థమవుతున్నాయి, ఇవన్నీ ఇంటర్నింగ్లే మళ్ళా. క్లియర్? అంతేత గాయత్రి మంత్రము, సీక్రెట్ డాక్టర్ దీన్ని బాగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఇంటర్ ప్లానెటరీ అవతారానికి లొంగుతారు. దెన్ దే కెన్ డిసైడ్ విచ్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ దే నీడ్. ఆ విచ్ టైప్ ఆఫ్ పాలిటిక్స్, విచ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ రావాలి అనేటటువంటి వాడు ఇంటర్ ప్లానెటరీ అవతారానికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు కదా. వాడు ఏ గ్రూప్కి చెందుతాడు? అరవిందో గ్రూప్కి చెందుతాడు. ఇంటర్ ప్లానెటరీయే కానీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటర్ ప్లానెటరీ. భారతదేశము జగద్గురు తత్వానికి వెళ్ళాలి. ఇక్కడ అహంకారము అది ఏం లేదు, అది జాగ్రత్త. పాలిటిక్స్ ఏం లేదు అక్కడ. ద రుషీస్ హ్యావ్ డిసైడెడ్ భారతదేశం ఆ స్థితికి వెళ్ళాలి, వెళ్తుంది. భారతదేశం యుద్ధం చేయకపోయినా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి స్పందించకపోయినా భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చేసింది. మిగతా దేశాలు ఎంతో రక్తపాతం జరిగితే తప్ప వాటికి స్వాతంత్రం రాలే. భారతదేశానికి ఎంత ఈజీగా స్వాతంత్రం వచ్చిందో చూడండి. అంచేత వాళ్ళు డిసైడ్ చేసాక జరిగిపోతుంది. అలాగే ఇది కూడా జరగబోతోంది. ఏది? భారతదేశము జగద్గురుత్వం వహించాలి అనేటువంటిది. ఇది ఏ అవతారం యొక్క రోల్? ఇది ఇంటర్ ప్లానెటరీ. ఈ ఇంటర్ ప్లానిటరీ అవతారం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ల చరిత్ర పారాయణను వారం రోజులు చేస్తే చాలు. అంచేత ఎవరి గురించి అయితే మనము సాప్తాహిక చరిత్ర పారాయణలు చేస్తూ ఉంటామో వాళ్ళు గ్యారంటీగా ఏ అవతారం ఏంటారు? ఇంటర్ ప్లాన్. లాజిక్ అర్థమైపోయింది కదా, ఎందుకు ఇంటర్ ప్లానిటరీ ఉందని మనకి 7 రోజులు. అంచేత భాగవతము కూడా ఎవరికి మెయిన్ టూల్ కాబోతోంది? ఇంటర్ ప్లానిటరీ వాళ్ళు ఏ రోల్ ప్లే చేయబోతున్నారని చెప్పాను, బిజినెస్. అంచేత ఈ గురు చరిత్రలో అవి చదివేటటువంటి వాళ్ళు పాలిటిక్స్ లోను బిజినెస్ లోను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అది కూడా మనకు అర్థమవుతుంది. ఈ క్లాసెస్ అందుకు ఉపయోగపడతాయి, మీరు ఏదో దానికోసం కాదు, డే టు డే లైఫ్ లో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్ ప్లానిటరీ తర్వాత, ఇంటర్ ప్లానిటరీ అంటే గాయత్రి మంత్రము, సద్బుద్ధి అంటే ఒక వస్తువుని చదివి బుద్ధిలో ధారణ చేయగలగటం. సీక్రెట్ డాక్టర్ను చదివింది అర్థం అవ్వాలి, అర్థమైంది మళ్ళా మనం ధారణ చేయగలగాలి, దట్ ఈస్ గాయత్రి. ఇంకా ఓం బ్రహ్మస్వ గాయత్రి కాదు, అందులో మనం చెప్పేది ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని నేను ధారణ చేయగలగాలి. అంటే దీని తర్వాత వచ్చేటటువంటి అవతారం ఏంటి? సోలార్ సిస్టమ్. ఇంకా సోలార్ అవతారం నుంచి వచ్చేటటువంటి శక్తి ప్లానిటరీ అవతారికి దిగుతుంది, ప్లానిటరీ అవతారం దిగిన శక్తి ఆంశిక్ అవతారికి దిగుతుంది, ఆంశిక్ అవతారం నుంచి మానవ జాతికి వెళ్తుంది. గ్రెడేషన్ అర్థమైంది కదా, బుద్ధి అయింది, మనస్సు బుద్ధి, దీని తర్వాత చిత్తము. ఎవరు వాళ్ళు? ఇంటర్ సోలార్. ఇంటర్ సోలార్ సిస్టమ్ కు చెప్పేటటువంటి వాళ్ళు సూర్యశక్తిని ఉపయోగించుకుంటారు, సూర్యకిరణ విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. సైంటిస్టులు అందరూ కూడా ఈ అవతారం మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఆల్ సైంటిస్ట్ ఈ అవతారం యొక్క ప్రేరణ ద్వారానే వాళ్ళకి వాళ్ళ వల్ల సైంటిఫిక్ డిస్కవరీస్ వస్తూ ఉంటాయి. అందువల్ల సైంటిస్టులు ఎవరికంటే పైన ఉన్నారు? ఆంశిక అవతార ప్లానిటరీ అవతారం. అంటే సైంటిస్టులు ఆర్ నౌ డామినేటింగ్ ద వరల్డ్ ఈవెన్ బిజినెస్ పీపుల్. సైంటిఫిక్ అవతారాలు వాళ్ళు చెప్పిన దాన్నే మార్కెట్ చేస్తున్నారు, కంప్యూటర్ కానీ ఇది కానీ. బిజినెస్ పీపుల్ మార్కెటింగ్ చేసేది దేనివల్ల చేస్తారు? ప్లానిటరీ అవతార వైబ్రేషన్తో. కానీ అసలు కంప్యూటర్ ఎవరి వల్ల వచ్చింది? సైంటిస్ట్. సైంటిస్ట్ దేనితో లింక్ అప్ అయి ఉన్నారు? అంచేత పొలిటీషియన్స్ యొక్క సక్సెస్ కానీ బిజినెస్ మ్యాన్ యొక్క సక్సెస్ కానీ ఈ సోలార్ అవతారం మీదే ఆధారపడి ఉంది సూర్యకిరణ విజ్ఞానము. క్లియర్? ఎవరు? అంతేగా, సోలారే కదా, సూర్యవంశీయులే. అంచేత ఇప్పుడున్నటువంటి వాడు 3 రకాల వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్, ప్లానిటరీ అవుతారు. బిజినెస్ అండ్ పొలిటికల్ కన్ఫ్యూజన్ లేదు కదా, ప్లానిటరీ అవుతారు. ఈ ప్లానిటరీ అవుతారు ఎవరిని ఉపయోగించుకుంటోంది? కింద ఉన్నవాళ్ళు, పార్సల్ వాళ్ళని ఉపయోగించుకుంటుంది. కానీ పొలిటీషియన్స్ ని, బిజినెస్ పీపుల్ ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? సోలార్ వాళ్ళు. వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? సైంటిస్ట్ ని కంట్రోల్ చేస్తున్నారు. వెరీ క్లియర్. ఇంతవరకు మీకు అర్థమైందా? ఈ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ లో వీటన్నిటికంటే పైన ఉన్నటువంటి ఆ గెలాక్టిక్ అవతార్. ఆ గెలాక్టిక్ అవతారు కోట్ల కోట్ల సంవత్సరాలకి ఎవడో ఒకడే వస్తాడు, మాట్లాడితే చీటికి మాటికి రాడు ఎవడు. అంచేత ఆ గెలాక్టిక్ అవతారతో లింక్ పెట్టుకునేటటువంటి ఏకైక సాధనం ఏంటి అంటే కృష్ణుడు, భాగవతం. భాగవతం ద్వారా మాత్రమే మీరు ఆ గెలాక్టిక్ అవతారాన్ని పట్టుకోగలరు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకెవడు రాడు. గెలాక్టిక్ అవతారం రావాలంటే ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో వాడేం రాడు గెలాక్టిక్ అవతారు. కృష్ణుడు తను చేయవలసిన పని చేశాడు, అప్పచెప్పేశాడు. అప్పచెప్పేశాక భాగవతం అనేటటువంటి దాంట్లో తన చేతనత్వాన్ని నిబిడీకృతం చేసి ఇంకా తను ఏం చేస్తున్నాడో హౌ కెన్ వీ డిసైడ్? మనకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా జీవిస్తారో, ఏం చేస్తారు? అంచేత ఈ సైంటిస్టులు చిత్తము, చిత్తము ద్వారా కంట్రోల్ అవుతారు. గెలాక్టిక్ అవుతారు అహంకారం ద్వారా. ఈ 4 కూడా సక్సెస్ఫుల్ గా ప్యూరిఫై చేసేటటువంటి విధానమే పతంజలి యోగ సూత్రాలు. జర పతంజలి యోగ సూత్రాలలో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మీరు ఆంశిక అవతారాన్ని గుర్తించగలగాలి, ప్లానెటరీ అవతారాన్ని గుర్తించగలగాలి, సోలార్ అవతారాన్ని గుర్తించగలగాలి, గెలాక్టిక్ అవతారాన్ని గుర్తించగలగాలి. సరేనా? స్టాప్ దేర్. సఫిషియెంట్ డోస్ అయింది మీకు. మీరు డిస్కస్ చేసుకోండి ఇంకా. జై గురుదేవ్.